வித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரி ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசிரி தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தமோஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஹயக்ரீவுடு అనే ఒకనొక దివ్యనామంతో అద్భుతమైనటువంటి అవతారమూర్తి శ్రీ మహావిష్ణు మణిపర్వత ప్రాంగణంలో అమ్మవారు ఉండేదేమో మణిద్వీపం, ఆ అమ్మని ప్రసన్నం చేసుకునే పర్వతం మణిపర్వతం. మొత్తం మీద అంతా మణియే. జగన్మాత అనర్ఘరత్నమణి అని ఒక బిరుదు పొందింది. అనర్ఘము అంటే మూల్యము కట్టడానికి వీలు కాని ఏ వస్తువు అయినా దానికి ఎంత విలువ అని మనకి తెలుస్తూనే ఉంటుంది లోకంలో. ఓ ఫ్లాస్కో ఉంది, దానికి ఒక $10 అని ఒక విలువ పెట్టాడు ఎవడు. లేదా కర్మగారు పక్కన ప్లాస్టిక్ గ్లాస్ ఉంది, దానికి ఒక సెంటు అని పూర్వం ఉండేది అంటే దానికి కూడా విలువ ఉందనుకుంటాను. ఇక్కడ మొత్తం మీద ఏదో ఒకటి దానికి ఎంత ఒక విలువ ప్రతి వస్తువుకి ఈ భూమి మీద ఉన్న మానవులు విలువను నిర్ణయిస్తారు. అలా విలువను నిర్ణయిస్తే ఆ వస్తువుకి అర్ఘ వస్తువు అని పేరు. దానికి వ్యతిరేకం అనర్ఘం, అంటే విలువ నిర్ణయించడానికి విలువ కట్టడానికి వీలు లేనిది. అనర్ఘరత్నము విలువ ఎంత అని చెప్పడానికి వీలు కానీ రాయన్నమాట. ఆ రత్నానికి పక్కన మణి చేరిస్తే ఇంకా శ్రేష్టమైనది. అసలు ఆ మణే ఎంతో అమూల్యమైనది. ఆ అమూల్యమైన మణులలో మళ్ళీ ఇది ఉత్తమమైనది అనమాట. అందుకే మీకు సుందరకాండలో మణిరత్నం అనే ఒక పదాన్ని వాడారు. సీతాదేవి హనుమంతునికి మణిరత్నమును మణులలో గొప్పదానిని ఇచ్చింది అనమాట. అటువంటి అమ్మ అటువంటి బిరుదు పొంది వసింజాది వాగ్దేవతల చేత స్తోత్రములు అందుకున్నటువంటి అమ్మ ఊర్ధ్వంలో మణిద్వీపంలో ఉంటుంది. భూలోకంలో ఉన్న వ్యక్తులు తొందరగా తన దర్శనం చేసుకోవడానికి వీలుగా ఒక పవిత్ర స్థలాన్ని సృష్టించింది. కొన్ని స్థలాలలో కూర్చుంటే మనకు తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. వాటికి సిద్ధ ప్రదేశాలు, సిద్ధభూములు అని పేరు. భూమి అంతా గొప్పది అవ్వడానికి. భూమి ఓ చోట దుష్టభూమి, ఓ చోట ఏమో శిష్టభూమి అని ఉండదు. కానీ ఆయా ప్రాంతాలలో మహానుభావులు అడుగు పెట్టడం వల్ల, తిరుగాడడం వల్ల దానికి ఎక్కువ శక్తి వస్తుంది అన్నమాట. విద్యుత్ అంతటా ఉన్న ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చిన తర్వాతే మన ఇంట్లోకి వస్తుంది కదా. బల్బులు వాటి కెపాసిటీని బట్టి ఆ విద్యుత్తును లాక్కుని వెలుగుని ఇస్తూ ఉంటాయి. 1000 క్యాండిల్ బల్బు ఒక రకంగా వెలుగుతుంది, 0 క్యాండిల్ ఒక రకంగా వెలుగుతుంది. మిషన్లోకి వెళ్ళేటటువంటి ఆ విద్యుత్తు దాని అర్హతని బట్టి దాని చేత పరిచయిస్తూ ఉంటుంది. అలాగే ఈ భూమి అంతా పరమాత్మ స్వరూపమైనప్పటికీ కొన్ని ప్రదేశాలలో భగవద్భక్తులు భగవంతుడు అడుగుపెట్టి ఆ ప్రదేశాన్ని సిద్ధ ప్రదేశంగా పవిత్ర ప్రదేశంగా మార్చారు. అందుకే ఇప్పుడు మనం 7 కొండలకు వెళ్ళామంటే అక్కడ భగవత్ సాక్షాత్కారం తొందరగా అవుతుంది. మణిపర్వతానికి వెళ్ళి అమ్మని గురించి జపం చేస్తే, అమ్మవారి సహస్రనామ పారాయణ చేస్తే ఏదో ఒక రీతిలో అమ్మ మనకి దర్శనమిచ్చి తీరుతుంది. ఎలా అయినా దర్శనమిస్తుంది. అందున పవిత్రమూర్తులు నిత్యం దానం చేసే శీలత్వం కలిగినటువంటి వాళ్ళు, ఇటువంటి పుణ్యాత్ములు మణిపర్వతానికి వెడితే కేవలం ఒక్కరోజులో అమ్మవారి దర్శనం చేసుకుంటారు అని బ్రహ్మాండ పురాణం కూడా చెబుతున్నది. అంత గొప్ప పర్వతం అది. అందువల్లే మీకు గుర్తుందో లేదో, మనం భాగవతం చెప్పుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ముచుకుందుడనే ఒక రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు, నువ్వు ఇక్కడ ఈ మనుషుల మధ్యలో ఉండద్దు, వీళ్ళ మధ్యలో ఉంటే నువ్వు ఎంత జపం చేద్దామన్నా తపస్సు చేద్దామన్నా వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో తీర్చుకొస్తారు, నిన్ను వాళ్ళ కబుర్లతో నిన్ను కూడా పాడు చేస్తారు. అధిక ప్రసంగం చేసే ఈ జనం మధ్యలో కాకుండా సిద్ధ ప్రదేశమైన బదరీకి వెళ్ళు, హిమాలయాలలో బదరికావనం చాలా గొప్పది, అక్కడ నేను నరనారాయణులనే పేరుతోటి మహాతపస్సు చేశాను, అందువల్ల అక్కడికి అడుగు పెట్టి తపస్సు చేసిన వాడికి తొందరగా తపఫలితం లభిస్తుంది, నా సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పాడు. అలాగే అమ్మవారు కూడా ఈ దేవీ భాగవతంలో చెప్పలేదు కానీ ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ అగస్త్య సంవాదంలో ఈ విషయం స్వయంగా అమ్మే చెప్పింది అని హయగ్రీవుడు ఉటంకించాడు. భూమి మీద ఎవరైనా అమ్మవారి ఉపాసకులు ఉంటే వాళ్ళు అమ్మని తొందరగా చూడాలి అని కోరుకుంటే అటువంటి వాళ్ళు అస్సాం వెళ్ళండి, గౌహతి ప్రాంతానికి వెళ్ళండి, బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్నటువంటి మణిపర్వతం మీద కూర్చుని అమ్మని ధ్యానం చేసినా లేక అమ్మవారి బీజాక్షరాలని జపం చేసినా ఇందాక చెప్పినట్టుగా లలితా సహస్రనామ పారాయణ చేసినా వారికి తొందరగా అమ్మ సాక్షాత్కారం లభిస్తుంది, లేదా అనుభూతి కలుగుతుంది, కోరిన కోరికలు తీరుతాయి. అంత గొప్ప స్థానం. ఎందుకంటే సృష్టి ఆరంభకాలంలో భగవంతుడు హయగ్రీవుడు, విష్ణుమూర్తి అవతారాలలో పవిత్ర అవతారమైన హయగ్రీవుడు స్వయముగా తపస్సు చేసిన స్థలం అది. విష్ణువుకి మొత్తం 22 అవతారాలు ఉన్నాయి. ఆ 22 అవతారాలలో ఒకటి హయగ్రీవ అవతారం అనమాట. సహజంగా లోకంలో దశావతారాలు బాగా ప్రసిద్ధికి ఎక్కడం వల్ల వాటిని తలుచుకుంటున్నాం, కానీ ఆయనకి మొత్తం ఉన్నవి 22 అనమాట. ఆ 22లో ఈ హయగ్రీవ అవతారం జ్ఞానావతారము అని పిలువబడుతుంది. ఆ అవతారమూర్తి స్వచ్ఛమైన రూపంతో వెళ్ళి మణిపర్వతంలో పూర్తిగా 1000 అమ్మవారిని ధ్యానం చేశాడు. ఈయన సౌహు అనే బీజాన్ని జపం చేశాడు ఆయన. ఇది గొప్ప శక్తిని ఇస్తుంది. బీజాలలో ఒక్కొక్క బీజానికి ఒక్కొక్క శక్తి ఉంటుందని చెప్పాం కదా. అందులో సౌహకారం ఏం చేస్తుంది, శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచుతుంది. అందుకే దానికి శక్తి కూటం అని పేరు. శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం, మధ్య కూటేతి శక్తి, శక్తి కూటేతి కీలకం అని వరుసగా చెప్పామే. ఐం అంటే వాగ్భవ కూటము, క్లీంకారం మధ్య కూటము అనగా కామరాజ బీజము, కోరిన కోరికలను తీర్చే బీజము, ఈ మూడు అక్షరాలకి చాలా గొప్ప శక్తి ఉన్నది. ఐం అనే ఒక్క బీజాన్ని జపం చేస్తే వాక్ శక్తి లభిస్తుంది. అమ్మ అనుగ్రహంతో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. మాట్లాడడం ఒక ఎత్తువాడు ఏమంటే అవుతుంది. నీకు పిల్లలు పుడతారంటే పుడతారు, పుట్టనంటే పుడతారు, నువ్వు మోక్షానికి వెడతావు అన్నాడా వాడు ఈ అహంకార జప నిష్ఠాగరిష్ఠుడు, వాడి వాక్శుద్ధి వల్ల అది ఫలించి తీరుతుంది. అందుకే అహంకార జప నిష్ట కలిగినటువంటి వ్యక్తులు తొందరపడి ఎవరిని ఏం అనకూడదని కూడా చేస్తున్నాం. వాళ్ళ కోపంతో ఏదైనా అన్నారంటే అయిపోతుంది. ఇంకా రెండవది క్లీంకారం ఉన్నదే, ఇది కోరిన కోరికలు తీర్చే బీజం. కామము అంటే కోరిక, కోరిక తీర్చే బీజం కామబీజం. కానీ కామబీజం అనకుండా కామరాజ బీజము అన్నారు. కోరిన కోరికలు తీర్చడములో ఇంతకంటే గొప్ప బీజం మరొకటి లేదు. అందుకే దానికి ఉన్నత స్థానం, మహాబీజం అది. కాకపోతే గురువుల ద్వారా మాలాగా ఉపాసన చేసే వాళ్ళ దగ్గర ఉపదేశం పొందకుండా మాత్రం సొంత పెత్తనంతో పుస్తకాల్లో చదివి చేస్తే ప్రయోజనం ఉండదు. ఉపదేశము లేని బీజోచ్చారణ కొన్ని అనర్థాలకి దారితీస్తుంది. ఇంతకీ క్లీం అనేది కామరాజ బీజం. ఈ మూడవది సౌఫ్ ఉందే, దానికి శక్తి కూటం అని పేరు. కొంతమందికి మనోధైర్యం ఉండదు, అన్నిటికీ పెరిగితనమే, వాడిలో అన్ని శక్తులు ఉన్నా మంచి వంట చేయగలడు ఒకడు, కానీ నేను చేస్తే బాగుండదేమో అని పీక్కుంటాట. నిజంగా వాడు చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అలాగే ఒక్కొక్కడు బాగా కారు డ్రైవ్ చేయగలడు, అయినా నేను చేయలేనేమో అనుకుంటాడు. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, అన్నిటికీ మనస్సే మూల కారణం. ఈ మనస్సు చాలా గొప్పది. నీవు తలుచుకుంటే ఈ ప్రపంచంలో చెయ్యలేనిది లేదు. నరుడు తలుచుకుంటే నారాయణుడు అవ్వగలడు. ఏమంటే ఆకాశగంగను భూలోకానికి తీసుకొచ్చినవాడు ఎవడు, భగీరథుడు. ఆయన భూమి మీద పుట్టినవాడే. ఇవాళ ధ్రువుడు అనే పేరుతో నక్షత్ర మండలంలో నివసిస్తున్నాడే. ధ్రువుడు నక్షత్రం కోసమా, ఆ మండలానికి అధిపతి ఆయన. అలా ధ్రువ నక్షత్రంగా ఒక అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న మహానుభావుడు ఆయన కూడా మానవుడే. ఈ భూలోకం నుంచి ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారు,
నారదుడు కేవలం దాసీపుత్రుడు. కాబట్టి మానసికమైన ధైర్యము పొంది భగవంతుణ్ణి మేము పొందగలము అని భావించిన మహానుభావులంతా పైకి వెళ్ళారు. మేమెందుకు మరికి రమ్మా ఏం చేస్తాం అనుకున్నవాడు ఇక్కడే ఉంటాడు. ఇది ఒక పెద్ద గొడవ అనమాట బలహీనత. అన్నిటికీ చూడండి చాలామంది మనమేం చేస్తాం అందులో మన అందరినీ కలుగుతారు. పోయి నాకు ఒక మిత్రుడు ఉండేవాడు అండి గురువు గారు, మనం ఎక్కడ ఫేస్ అవుతామండి అనేవాడు. మనం ఎక్కడ ఫేస్ అవుతామంటే నేను ఫేస్ అవుతాను, నువ్వు ఫేస్ అవ్వకపోతే నీ గర్మది మధ్యలో నన్ను ఎందుకు కలుగుతావు. వాడు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఒకటో క్లాస్ నుంచి, నేను ఒకటో క్లాస్ చదవలేదు డైరెక్ట్, ఒకేసారి నాలుగో తరగతిలో వేశాను మా నాన్నగారు. చిన్నప్పుడు స్కూల్కి ఎక్కువ పంపకూడదు పిల్లల్ని, హాయిగా అడుగనివ్వాలని 8 ఏళ్ళు వచ్చేదాకా దర్జాగా అడుగనిచ్చి ఒక్కసారి డైరెక్ట్ 4th క్లాస్. అలా చిన్నప్పుడు ఎక్కువ ఆడుకున్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, తెలివితేటలతో ఉంటారని ఆయన చెప్పేవారు. నిజంగా ఆయన చెప్పినట్టుగా ఒకేసారి 4వ తరగతిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూనేమో గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు. అలా కాకుండా ఎల్కేజీ రాగానే ముందే డొనేషన్ కట్టి స్కూల్లో చేర్చిన పిల్లలంతా ఆత్మహత్యలు చేసుకుంటారు రకరకాల కాలేజీల్లోకి వెళ్ళి. అసలు ఎల్కేజీ అంటారు ఏంటండి, కడుపులో ఉన్నవాడు ఆడో మగో తెలియదు, ఈ లోపు అప్లికేషన్ పట్టుకొస్తారు తెలుసా. గర్భవతులు ఎక్కడున్నారో వెతుకుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అంటే మొత్తం భారతదేశంలో. గర్భవతి అయ్యింది స్త్రీ అని తెలియగాను అప్లికేషన్ ఇచ్చి, ఎయిదర్ స్త్రీ ఆర్ పురుష్ అని రాసేసి ముందే వాళ్ళు, ఏదైనా పర్వాలేదు మేము అని దీనికి అడ్మిషన్ అంట. అప్పటికి ముందు నుంచి డబ్బు కట్టాలి. ఏంటి దుస్థితి రాను 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 ఇంకేమైపోతో తెలియదు. ఎవరైనా ఆడుకుంటున్నారండి, ఆటలు లేవు పాటలు లేవు, ఇంత దుబ్బు కళ్ళతోళ్ళు పిల్లలకి. వాళ్ళేమో అనారోగ్యం పాలైపోతున్నారు. ఉత్సాహం ఏముంటుంది, చక్కగా పిల్లలు హాయిగా ఆడుకోవాలి, ఒక రోజైనా ఆడుకోవాలి. ఈ మధ్యన యూపీలో అదే చేశాడు ఆయన, ఆదివారం శనివారం లాంటి రోజుల్లో పిల్లలు పూర్తి శనివారం శనివారం ఆడుకుని తీరాలి, ఆ రోజున పిల్లల చేత చదివించారంటే మీ అంతం చూస్తానన్నాడు ఆయన, యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళు. యోగులు కాబట్టి వాళ్ళు పని చేయగలరు. మనకి ఎక్కడ చూసినా 300 మంది రోగులు. ఇంతకు పూర్వం 10 ఏళ్ళు మనల్ని పరిపాలించిన దరిద్రపు రోగుల నుంచి ఈ మధ్యన యోగుల మధ్యలో పడుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యా విధానానికి ఒక నియమం ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ 8 ఏళ్ళు నిండేదాకా ఆడుకున్నాడు, 8 ఏళ్ళు అయ్యాక ఉపనయనం అయ్యాక విద్యాభ్యాసానికి వెళ్ళాడు, అందుకే జగద్గురు అయ్యాడు. ఇంచుమించు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది అంతా చిన్నప్పుడు హాయిగా ఆడుకున్నారు. ఇసుకబడిలో చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు, హాయిగా సాఫ్ట్వేర్ అయ్యారు. ఇసుకలో కూర్చున్నవాడే సాఫ్ట్వేర్ అవుతాడు గుర్తుపెట్టుకోండి, లేకపోతే వాడి బతుకు హార్డ్వేర్. అక్కడ కూర్చుంటాడు వాడికి ఏం చేయలేదు అలా ఈ నీరసంతో, ఉద్యోగం పోతే బెంగ, ఏం బతుకుతామో తెలియదు, ఎలా బ్రతుకుతామో తెలియదు, అన్నిటికీ బెంగలు ఎందుకు వస్తున్నాయంటే ఇసుక బడిలో పిసుక్కుంటూ అన్నం తిరగకపోవడమే. పెద్దలు తిన్నవాడికి బజ్జలు వస్తాయి తప్ప ఏదో అలా యాంత్రికంగా పనిచేస్తారు తప్ప తెలివితేటలు తగ్గిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ కూడా మనిషికి మానసిక శక్తి చాలా అవసరము అని ఒకనొకప్పుడు సృష్టి ఆరంభకాలంలో ఋషులు చెప్పారు. ఈ మానసిక శక్తి ఉన్నప్పటికీ శారీరక శక్తి లేకపోతే మనిషి మంచి దృఢమైన మనస్సు కలిగిన వాడు, కానీ ఎప్పుడు చూసినా చీదుకుంటూ దగ్గుకుంటూ కక్కు కక్కు అనుకుంటూ తింటే అరక్క నానయాత్ర పడితే మళ్ళీ అది కష్టమే. కాబట్టి శరీరము దృఢంగా ఉండాలి, మనస్సు దృఢంగా ఉండాలి. ఈ రెండింటిని దార్ఢ్యంతో ఉంచే శరీర దార్ఢ్యం మానసిక దార్ఢ్యం ఇచ్చేటటువంటి బీజం సౌః, అందుకే దానికి శక్తి కూటము అన్నారు. మనశ్శరీరాలు రెండింటిని అత్యంత దృఢంగా ఉంచుతుంది ఈ జపం చేసిన వాడిని. ఈ 3 అక్షరాలు విడివిడిగా ఉపాసకులు చేయొచ్చు. సామాన్యులు ఉన్నారనుకోండి, వాళ్ళకి నిత్యం ఉపాసన చేసే అవకాశం ఉండదు, నియమం పాటించలేరు. పొద్దున్నే ఏదో ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాడు ఇవాళ రెస్ట్ రూమ్ అనే పేరుతో ఒక రెస్ట్ రూమ్ లో కడితే కాళ్ళు కడుక్కునే అవకాశాలు లేవు పాప వాళ్ళకి. ఎంతసేపు గుడ్డ ముక్కలతోటే కాలక్షేపం కదా. అటువంటిప్పుడు కాళ్ళు కడుక్కోకుండా జపం చేయాలంటే కష్టం కనుక అమ్మవారు కరుణాస్వరూపిణి ఏం చేసింది, ఈ జపం చెయ్యని పిల్లలు గొప్పవాళ్ళు కాలేరు, ధైర్యవంతులు కాలేరు, కార్యసిద్ధి అవదు. అలాగని జపం విడివిడిగా చేస్తే నిష్ట కావాలి. ఈ 2 అక్కర్లేకుండా పిల్లల్ని బాగు చేయాలని ఐం క్లీం సౌహ్ మళ్ళీ వెనక్కి తిప్పి సౌహ్ క్లీం వయం, దీనికి బాలామంత్రం అని పేరు. బాలామంత్రం అమ్మవారు చాలా చిన్న పిల్ల రూపంలో మనల్ని కాపాడడానికి పనికొచ్చే మంత్రం. ఈ మంత్రం జపం చేస్తే అమ్మ ఎప్పుడు ఏం చేస్తుంది, మన ఇంట్లో 8 ఏళ్ల లోపు ఉండే బాలికా రూపంలో నడయాడి తిరిగి మనల్ని అనుగ్రహిస్తుంది. చిన్నపిల్లలకి నియమం ఏముంది, 8 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి నియమం లేదు, నిష్ట లేదు. వాళ్ళు మన ఒళ్ళు మలమూత్ర విసర్జన చేసినా మనం తట్టుకుంటాం. ఇప్పుడు ఏక 14 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా తండ్రిని ఏడిపిస్తూ ఉంటేనే తట్టుకుంటారు అమెరికాలో ఆంధ్రాలో. అలాగే ఇప్పుడు ఈ 8 ఏళ్ల పిల్లలు అయితే ఇంకా ముద్దుగా ఉంటుంది కనుక అమ్మవారు ఏం చేస్తుంది, ఏ నియమం వద్దు నీకు నిష్ట అక్కర్లా, ఈ మంత్రాన్ని హాయిగా ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది సర్వకాల సర్వావస్థల్లో చెయ్యి, నీకు పెద్దగా శుచి లేకపోయినా ఈ మంత్రం చేస్తే నేను నిన్ను అనుగ్రహిస్తాను, చిన్నపిల్ల రూపంలో నీ ఇంట్లో తిరుగుతాను, నీ మనస్సులో ఉంటాను, నీ వెంట ఉంటాను, నీకు ఏ పనైనా చేసి పెడతాను అని అమ్మ వరం ఇచ్చింది. అందుకే బాలా మంత్రం సులభ మంత్రం. కానీ ఎంత సులభమైనా మళ్ళీ ఈ బయట ఉన్నప్పుడు మైలు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం చేయకూడదట. విమానంలో ప్రయాణం చేస్తున్నారు 14 గంటలు హాయిగా శాన్ ఫ్రాన్సిస్కోలో, వారానికి 6 రోజులు ఎయిర్ ఇండియా వేశాడు డైరెక్ట్ ఢిల్లీకి, ఎక్కడ దిగక్కర్లా, ఏ వెళ్ళిద్దరు త్వరక కంట్రీలో దిగి గొడ్డు మాంసం తిరక్కర్లా, చెత్తా కదారా తిరక్కర్లా. కానీ 14 గంటలు 14.5 గంటలు ప్రయాణం చేసేటప్పుడు 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళి వస్తాడే, అయినా పర్వాలేదుట, కాళ్ళు కడుక్కోపోయినా ఈ మంత్రం లోలో జపం చేసుకోవచ్చు గురు ఉపదేశం ఉంటే. దాన్ని బట్టి చూడండి ఈ మంత్రం ఎంత సులభ సాధ్యమైన మంత్రము. సులభముగా జపము చేయడానికి పనిపచ్చి ఈ మంత్రాన్ని అమ్మ ఇచ్చింది. నేను ఇవన్నీ ప్రామాణికంగా అనేక మంత్రశాస్త్రాలు పురాణాలు అభ్యసించి చెబుతున్నమాట. నిత్యము చెయ్యొచ్చు, తింటూ తిరుగుతూ పడుకుంటూ కూడా చెయ్యొచ్చు. అలా చేస్తే ఎలా తరిస్తారో దానికి ఉదాహరణ అబ్బాయిని అడగండి కావాలంటే చెప్తాడు. గురువు దగ్గర ఒకసారి 1 సంవత్సర కాలం జపం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో, మంత్ర ఉపాసన ఏమిటి ఇవన్నీ మనకి తెలుస్తాయి. విజయన్ అడిగితే టక్క చెబుతాడనమాట. నేను ఇతనేది కాదు, చాలామంది మీద ప్రయోగం చేసి చెబుతున్నారు. ఒక అతను ఎదురుగుండా ఉన్నాడు, ఇలా లేకుండా ఉన్నవాడు 1000 మంది ఉన్నారు. బాలామంత్రం సర్వకాల సర్వావస్థలలో భక్తితో చేస్తే తప్పక వాళ్ళకి ఫలితం ఇస్తుంది. కాకపోతే వాళ్ళకి శ్రద్ధ కూడా కావాలి. నేను కూడా విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధ్యమైనంతవరకు అవకాశం ఉన్నప్పుడు ఎలా ఉన్నా సరే లోపల జపం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క బీజానికి ఒక్కొక్క శక్తి ఉందని చెప్పాను కదా. ఈ మహానుభావుడు సౌహ్ అనేటటువంటి ఒక్క బీజాన్ని తీసుకుని హయగ్రీవుడు మణిపర్వతం మీద పూర్ణం వర్ష సహస్రంతో పూర్తిగా 1000 సంవత్సరాల కాలం జపం చేశాడు. 1000 ఏళ్ళు పూర్తయ్యింది. అమ్మవారు ఆయనకు ఎదురుకుండా సాక్షాత్కరించింది. ఎలా ప్రత్యక్షమయ్యింది? సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఒక పక్కన సరస్వతి, మరో పక్కన లక్ష్మి, ఈ ఇద్దరితో కలిసి దర్శనం ఇచ్చింది. ఏ వైపు ఎవరుండాలి? ముందుగా సచామర చామరములతో కూడి చేతుల్లో చామరములు పట్టుకున్నారు. చమరీ మృగము అని ఒక మృగం ఉన్నది. ఆ మృగము యొక్క వెంట్రుకలని గుదిగుచ్చి వెండిలోనో బంగారంలోనో ఎత్తడిలోనో కూలిస్తే దానికి చామరము అని పేరు. గుళ్ళో గీస్తున్నాక అమ్మవారికి అది దానికి చమరీ మృగం యొక్క వెంట్రుకలు. ఇప్పుడు ఆ చమరీ మృగాలు ఎక్కువగా హిమాలయ పర్వతాలలో మానస సరోవరానికి దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చైనాలో ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో యాక్స్ అంటాం, యాక్స్ వైఏఎక్స్ యాక్స్, సంస్కృతంలో చమరీ మృగం అంటాం. దాని యొక్క వెంట్రుకల్ని కత్తిరించి చక్కగా పట్టుకొచ్చి ఒక చీపురు కట్ట కట్టేట్టుగా కట్టేసి మనం దాంతో అమ్మవారికో అయ్యవారికో వేవనలు వీస్తున్నాం. ఈ చామరములు ఎంత ఎక్కువ వీస్తే మనకి ఈ సంసారంలో దుఃఖాలు అంత తొందరగా తొలగుతాయి. చామరం వేచటం వల్ల ఒక లాభం ఉన్నది. షోడశోపచారాల్లో ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క లాభం ఉన్నది. అందులో చామరం వల్ల చామరాత్ దుఃఖ వినాశనం అని సుస్పష్టముగా బృహస్పతుల వారు మంత్రశాస్త్రంలో రాశారు. నాయన ధూపాల ఐశ్వర్యం, ధూపం ఇస్తే నీకు పదవి లభిస్తుంది, ధూపం వల్ల సంపదలు లభిస్తాయి, దీపం వల్ల అజ్ఞానం తొలగుతుంది, జ్ఞానం లభిస్తుంది, చామరం వల్ల వెంటనే నీకు కావలసినటువంటి అద్భుతమైన సౌకర్యాలు అనేకము లభిస్తాయి. వీటన్నిటి వల్ల కూడా దుఃఖం తొలగిపోతే కదా మనకు ఆనందం కలిగేది. అందువల్ల దుఃఖం తొలగడానికి చామరం వేచాలి అన్నారు. చామరాత్, చామరమును వేచడం వల్ల దుఃఖ వినాశనం, దుఃఖం అనేది నశించిపోతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా అమ్మవారికి లక్ష్మీదేవి సరస్వతి ఇద్దరూ కూడా చామరములు వేస్తారు. తద్వారా మాకు దుఃఖం రాకూడదనే కాకుండా ఈ లోకంలో ఉన్న వాళ్ళకు కూడా దుఃఖం తొలగాలి అనే కోరికతో ఇస్తారు వాళ్ళు. ఈ చామరానికి ఒక గొప్ప లక్షణం ఉంది. చామరం వీచేవాడికి ఎలాగో దుఃఖం తొలగిపోతుంది, దాన్ని భక్తితో చూసిన వాడికి కూడా దుఃఖం తొలగుతుంది. అందుకే గుళ్ళు అచ్చకుడు అలా విసురుతూ ఉంటే మన దగ్గరికి వెళ్ళి అది పీక్కుని లాక్కుని ఆయన చేతులు భయంగా నేను వేస్తాను ఏకర్లా ఆయన వీస్తూ ఉంటే శ్రద్ధగా మనం చూసినా కూడా అది ఫలితమే. దానివల్ల కూడా మనకు దుఃఖ వినాశనమే అవుతుంది. దాని గొప్పతనం అటువంటిది అనమాట. ఇప్పుడు నైవేద్యం పెడితే మనకు అనేక లాభాలు ఉన్నాయని చెప్పారు అనుకుందాం. అందరూ గుళ్ళోకి వెళ్ళి నైవేద్యం పెట్టలేదుగా. ఆ పెడుతున్నప్పుడు ప్రోత్సహించినా దానం చేసినా దానివల్ల కూడా మనం ఫలితమే పొందుతాం. ఇప్పుడు ఇంతకీ సచామర చేతిలో చామరములు పట్టుకున్న రమ ముందు లక్ష్మి తర్వాత వాణి సవ్య దక్షిణ సేవిత. సవ్యం అంటే ఎడమ, అపసవ్యం అంటే కుడి గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో అపసవ్యం అంటే ఎడం కాసమా, సవ్యము అనగా ఎడమ, దక్షిణ అంటే కుడివేపు, కుడివైపు ఎవరున్నారు? సరస్వతి ఉన్నది. ఎడం వైపు ఎప్పుడు లక్ష్మి ఉండాలి. ఇది మనకి ఈ లలితా శాస్త్రం పుస్తకాలు ప్రింటింగ్ తీసేవాడు బండభూతులు అనమాట. అది మహాపాపం, అలా చేయకూడదు, చాలా పొరపాటు అది. ఎప్పుడూ కూడా అమ్మవారికి ఈ లక్ష్మీదేవి ఇటు ఉండాలి, సరస్వతి అటు ఉండాలి. వాడికి ఏమో సంస్కృతం రాదు, వచ్చింది ఇప్పుడు తమిళం వాళ్ళు ఎక్కువ వేస్తారు దాన్ని. వాళ్ళకి తమిళం వాళ్ళకి ఎక్కువగా సంస్కృతం మీద పట్టు ఉండకపోవటం వల్ల ఏదో పొరపాటు అనమాట. గుర్తుపెట్టుకోండి, సచ అమర రమ వాణి సవ్య అంటే ఎడం వైపున రమ, వాణి కుడివైపున దక్షిణ, సేవిత వీళ్ళ తరచేత సేవింపబడుతోంది. ఈ సరస్వతి నటు లక్ష్మి ఇటు పంపాలి. పంపకపోతే ఆ ఫోటోని మీరు ఎంతకాలం పూజించినా రావలసిన ఫలితం రాదు, సక్రమమైన ఫలితం ఇవ్వదట. సక్రమమైన ఫలితం ఎందుకు రావడం లేదు కలియుగంలో లలితా సహస్రనామం చదివినా అంటే, మనం ఊహించేటటువంటి పటములో లేక ప్రతిష్ఠించినటువంటి విగ్రహాల దగ్గర ఈ నియమం లేకపోతే కూడా మనకి ఫలితం ఉండదు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఉండాలి. ఇప్పుడు పాస్పోర్ట్లో పద్మాకర్ గారు ఫోటో పెట్టి రావు గారు ఎడతానంటే కుదరదు. అక్కడ ఎవరి ఫోటో వాళ్ళదే ఉండాలి. అలాగే అమ్మవారిని కూడా అంతే, ఎవరి ప్లేస్ వాళ్ళది, ఎవరి సీటు వాళ్ళది, మార్చుకోవడానికి ఒప్పుకోరు వాళ్ళు, వచ్చింది తెప్పలేదు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మవారు మొత్తం మీద సచామర రమావాణి సవ్య దక్షిణ సేవతే ప్రత్యక్షమైంది. ఒకవైపున లక్ష్మి, మరొక వైపున సరస్వతులతో అమ్మ ఎదురుగా చతుర్భుజములతో నాలుగు చేతులతో ప్రత్యక్షమయ్యింది. ఈ నాలుగు చేతులతో ఎటువంటి ఆసనం మీద ప్రత్యక్షమయ్యింది? పైగా పంచప్రేత మంచాధిశాయిని అయి ప్రత్యక్షమయ్యింది. అమ్మవారు ఐదు ప్రేతములతో కూడిన మంచం మీద, ఇలాంటి బల్ల మీద కూర్చుని ప్రత్యక్షం. మంచం అంటే బల్ల, పడుకోవడానికి పురుగొచ్చేది ఏదైనా బరళ. సంస్కృతంలో మంచహ, తెలుగులో మంచం అయింది. మంచం అనేది అంటే పడుకోవడానికి కూర్చోవడానికి పనికొచ్చేది. మంచానికి ఏముండాలి? ఐదు కోళ్ళు ఉండాలి. ఐదు కోళ్ళు అన్నాం సంస్కృతంలో, అలాగ కోళ్ళు అంటాం కానీ తెలుగులోకి వచ్చేది కానీ నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల అంటాం. ప్రేతములు అంటే సహజంగా మన అందరి దృష్టిలో ప్రేతం అంటే చచ్చిపోయిన శవం. కానీ నిజానికి ప్రేతము అంటే చచ్చిన శవం అని కాదు. యత ఉత్కృష్టమైనది ప్ర యత ప్రేత ప్ర ప్లస్ యత ప్రేత అవుతుంది. ఎంతకంటే గొప్పది లేదు. ప్రకృష్టమైనది చాలా గొప్పది. శవానికి కూడా ప్రేతం అని ఎదుగు పేరిట్టు అనుకుంటారు. చచ్చిన వాడు అంత మంచి లేడు. బతికొండగా పాపాలు చేస్తాడు కానీ ఇంకా చచ్చేకి అవకాశం లేదు కనుక. బ్రతికొండగా వాడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడతాడు, నోటుకు వచ్చినట్టు వాడతాడు అనుకోండి. చచ్చాక ఏం మాట్లాడగలడు పాపం? అంటే చచ్చి కూడా దరిద్ర భీమనామాలు రాసి పాపాలు చేయొచ్చు, కానీ మాట్లాడలేడు కనుక, కనీసం అబద్ధాలు ఆడలేడు కనుక, బూతులు తిట్టలేడు కనుక, బాత్తు బాత్తుమే బూతు హే అనలేడు కనుక చచ్చిన వాడిని శవం అన్నారు. ఎప్పుడైనా చచ్చిన వాడిని మనం తిట్టం కనుక పూర్వకాలంలో వాడికి ఏమని పేరెట్టారు? ప్రేత. పాప వాడు ఇంకేం మాట్లాడతాడండి, ఎంత మంచివాడో వాడు, అంత మంచివాడు లేడు. ఈ లోకంలో ముగ్గురే ముగ్గురు మంచివాడు ఉన్నారట. అజాతశ్చ పుట్టని వాడు ఎప్పుడు మంచివాడు? వాడు పుట్టలేదు కదా, వాడు ఎవడో తెలియదు. కాబట్టి అజాతుడు మంచివాడే. మృతశ్చ చచ్చినవాడు మంచివాడే. భిత్తవు లిఖిత ఏవచ గోడ మీద బొమ్మ కింద ఉన్నవాడు మంచివాడే. ఫోటో కదా మాట్లాడదు పాప. ఈ ముగ్గురు తప్ప తక్కిన వాళ్ళు అందరిలో అంతో ఎంతో పాపము పుణ్యం ఉంటుందిట. మీ ఇలాంటి మహాత్ముల్లో కూడా అంతో ఎంతో పాపం ఉంటుందిట. ఏం చేస్తాం మరి తప్పదు కనుక. మీరు అడగచ్చా ఈ పాపం అంత మంచివాళ్ళలో కూడా పాపం ఉంటుందని? ఏం చేస్తాం, ఎంతో గొప్పవాళ్ళే కానీ ఎంతో కొంచెమైన లోపం ఉండొచ్చు. ఒక ఐదు నిమిషాలు లేట్గా వచ్చారు కూడా చిన్న స్వల్ప దోషం ఉండొచ్చు. చంద్రుడిలో వచ్చలేదు మరి. అందువల్ల సహజంగా లోకంలో ఒక్క చచ్చిన వాడిని మాత్రమే పరమశ్రేష్ఠుడు అంటాం అమ్మవారిని. అందుకని ఇక్కడ పంచప్రేత ఐదు శ్రేష్టమైన ప్రేతములతో కూడిన మంచ బల్ల మీద, మంచము మీద లేక ఆసనం మీద అధిశాయిని కూర్చుని దర్శనం ఇచ్చింది. అమ్మ కూర్చోవాలి, పక్కన ఈ లక్ష్మీ సరస్వతులు సేవ చెయ్యాలి. ఇప్పుడు ఇంతకీ ఈ ఐదు కోళ్ళు ఏమిటి అమ్మవారికి అంటే, బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. అమ్మవారు కూర్చున్న ఆసనానికి ఒక కోడు బ్రహ్మ, రెండో కోడు విష్ణువు, మూడోవాడు రుద్రుడు, నాలుగోవాడు ఈశ్వరుడు. రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు. శివుడికి చాలా రూపాలున్నాయి, 11 రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి రుద్రుడు, ఒకటి ఈశ్వరుడు. ఈ నాలుగు నాలుగు కోళ్ళు ఉన్నాయి, మరి మధ్యలో బల్లలు ఉండాలిగా. నాలుగు కోళ్ళు అక్కడ పెడితే దాని మీద ఒకడు కూర్చుంటాడు. కోళ్ళ మీద చక్కగా ఓ మంచి ఫలకం ఉండాలి. ఫలకస్తు సదాశివక, సదాశివుడు అనేవాడు ఈ ఫలకము కింద ఉంటాడు. సంస్కృతంలో ఫలకం, తెలుగులో బల్ల అయిందనమాట. అదే ఫలక, తెలుగులో పలక పలక అంటున్నామే, సంస్కృతంలో ఫలకం. ఈ మధ్యలో ఉన్న బల్ల, ఈ ఫ్లాట్, ఈ బల్ల సదాశివుడు. ఈ నలుగురు మోస్తున్నారు, బల్ల రూపంలో సదాశివుడు అమ్మని కూర్చోబెట్టుకుంటున్నాడు. అందుకే మీకు ఇప్పటికి కూడా మా పీఠానికి వస్తే మీకు తెలుస్తుంది, మా పీఠంలో అమ్మవారి విగ్రహం చిన్న విగ్రహం ఉంటుంది కదా, అక్కడ సరిగ్గా అమ్మవారు సదాశివుడి మీద కూర్చుని ఉంటుంది, కింద నలుగురు కనపడతారు అన్నమాట. మొట్టమొదట ప్రతిష్ఠించినటువంటి అమ్మ మా చిన్నమ్మవారు ఉందే, లలితాదేవి. ఆవిడ పంచప్రేత మంచాధిశాయిని. ఇప్పుడు పెద్దదయ్యాక మహాసర లలితాదేవిని ప్రతిష్ఠించాం, అందుకే పక్కన అభిషేకానికి మాత్రం ఈ అమ్మవారిని కూడా అట్టే పెడతాం. శాస్త్ర ప్రకారంగా పంచప్రేత మంచాధిశాయినే ఉండాలి, వీటికి అతీతమైనటువంటి శృంగార మండపంలో కూర్చుని ఉండే అమ్మవారు ఉండాలని నియమం అన్నమాట. ఈసారి ఒక్కసారి పీఠానికి వచ్చినప్పుడు మీకు అడిగితే చూపిస్తాను, ఆ సదాశివుడు ఆ శిలామూర్తిగా ఉంటాడు, అమ్మ పైన కూర్చుని ఉంటుంది అనమాట. ఈ విధముగా పంచప్రేత మంచాధిశాయిని, ఈ బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు నలుగురు, నాలుగు కోళ్ళుగా, మధ్యలో బల్ల కింద సదాశివుడు ఉండగా ఆ సదాశివుడి మీద కూర్చుని నాలుగు చేతులతో జగన్మాత లలితా పరాభట్టారిక మహాకామేశ్వరి ప్రత్యక్షమయ్యింది. ఒక పక్కన రమ, మరో పక్కన సరస్వతి సేవిస్తూ ఉండగా అప్పుడు ఆ రూపాన్ని చూచి ఆయన పులకించిపోయి అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసినంతసేపు ఆయనకు లోపల ఏదో లోపం ఉందేమో నా ప్రార్థనలో అనిపించింది. అందువల్ల కొంత బెంగతోటే పూజించాడు, మానసికమైన అశాంతితోటే ప్రార్థించాడు. జగన్మాత అంది, ఇదేదో విచిత్రంగా ఉంది, నా వంటి జగన్మాత నీ మహాతపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమైతే సంపూర్ణమైన ఆనందంతో భక్తితో స్తోత్రం చేయలేక కొంచెం చింతిస్తున్నట్టు కనబడుతున్నావేమిటి, ఏదో తెలియని అశాంతితో ధ్యానం చేస్తున్నావేమిటి అన్నది. అప్పుడైన అశాంతిగాకేంటి, నీవా దివ్యమంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యావు, ఆ రూపం ఇంత ఎంత అని పొగడలేము, ఆ పొగడ్డానికి కావలసినంత భాషా జ్ఞానం నా దగ్గర లేదు, ఏ నామంతో నిన్ను స్తుతించాలో తెలియటం లేదు, అందుకని స్తోత్రం చేయలేక వెంగెట్టుకున్నాను అన్నట్టే. ఇప్పుడు అమ్మ ప్రత్యక్షం అయ్యింది, స్తోత్రం ఎలా చేయాలో తెలియదు. ఒక్కొక్కండి వేదిక మీద మాట్లాడడానికి పిలిచాం అనుకోండి, వాడు ఏమంటారు కాసేపు కూడా పాపం, ఎలా మాట్లాడాలో తెలియట్లేదండి, ఏం మాట్లాడాలో తెలియట్లేదండి ఆయ్ అంటారు. అంటే వాడికి కాసేపు బుర్ర పని చేయడం లేదనమాట. ఇది సామాన్య మానవులకైతే అలా ఉంటుంది, కానీ పరమాత్ముడికి కూడా హయగ్రీవుడికి కూడా అమ్మని ఏ నామంతో స్తోత్రం చెయ్యాలి, ఏ నామంతో జపం చెయ్యాలి అని అనుమానం పట్టుకుని ఈ సంశయంతో ఉండిపోయాడు ఆయన. అప్పుడు ఆవిడ, ఓహో నువ్వు ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన చాలా గొప్పదే, అందులో లోపం లేదు, భగవంతుడు ఎవరికి ఎంత శక్తి ఇస్తే అంత శక్తితో ధ్యానం చెయ్యాలని నువ్వే లోకానికి బోధించావు, కాబట్టి నీవు చేసిన స్తోత్రం నాకు సంపూర్ణంగా ఆనందమే ఇచ్చింది, దుఃఖమే పోలేదు, ఎందుకు ఇంకెందుకు నీకు బెంగ అంటే, కాదు నిన్ను అనేక నామాలతో స్తోత్రం చేయాలని నాకు కోరికగా ఉంది, ఆ కోరిక తీరకపోతే ఏదో కొరత మిగిలిపోతుంది, కాబట్టి నా కోసం నీ సహస్రనామాన్ని ప్రసాదించు అని కోరాడు ఆయన. సహస్రనామాన్ని నాకు నేనే రాసుకుంటే బాగుంటుంది అందే మళ్ళీ అమ్మవారు, అమ్మవారిని నీకు సంబంధించిన ఈ నామాలు నాకు ఇయ్యంటే ఇప్పుడు ఎవడకు పోయేది వాడి వాడు రాసుకుంటే బాగుంటుంది, నేనే పద్మాకర్ గారు ఇలా అందంగా ఉంటాడు, మెళ్ళో కండు వేసుకుంటాడు, నా మీద పద్యం రావు గారు చెబితే బాగుంటుంది, లేకపోతే ఇంకో ఆయన చెబితే బాగుంటుంది, కానీ నేను పద్మాకర్ అని నా మీద ఏం చెప్పుకుంటానని ఎంతకి చెట్ట, ఇతరుల మీద చెప్పాలి, తన మీద తాను కలిగితే చెప్పుకుంటే ఏం బాగుండదు. ఆత్మస్థుతి పరనింద రెండు చేయకూడదని శాస్త్రం, అందులో ఆత్మస్థుతి అసలు చేయకూడదు, అది అమ్మవారికి వర్తించదు నిజానికి. అయినప్పటికీ నా స్తోత్రం నేనే రాసుకుంటే ఏం బాగుంటుంది అనగా, ఏమో ఏం చేస్తావో తెలియదు, నీవు నాకు స్తోత్రం ఇచ్చేదాకా ఆ స్తోత్రం పూర్తయ్యేదాకా నేను ఈ కొండ విడిచిపెట్టను, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళానన్నాడు. అప్పటిదాకా నా బదులు సుదర్శన చక్రం పైన పరిపాలన చేస్తుంది అనగానే, అప్పుడు అమ్మవారు సరే అయితే అలాగే నీకోసం ఆపలే చేస్తాను అని తక్షణం అదృశ్యురాలైపోయి తన మణిద్వీపంలో ఒక మహాసభ చేసింది. అప్పుడు ఆవిడ శరీరం నుంచి 8 మంది దేవతలు పుట్టుకొచ్చారు, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని పిలువబడే 8 మంది దేవతలు. వాళ్ళకి వాగ్దేవతలు అని పేరు, వాళ్ళ అనుగ్రహంతో ఉంటేనే, వాళ్ళ అనుగ్రహం లేకపోతే మాట్లాడలేమని, వాళ్ళ అనుగ్రహం ఉంటే మాట్లాడతామని మొదటి రోజునే చెప్పాను మీకు. ఈ 8 మంది దేవతల్ని పిలిచి, ఓ వాగ్దేవతలారా, భూలోకంలో మణిపర్వతంలో నా పరమభక్తుడు హయగ్రీవుడు కఠోర తపస్సు చేసిన దర్శనం పొంది కూడా నన్ను స్తోత్రం చేయలేకపోయాననే దుఃఖంతో ఉండిపోయాడు, ఆయన బాధ తీర్చాలి, ఆయన కోసం నా సంతోషం కోసం మీరు సహస్రనామ స్తోత్రం ఒకటి రాయండి అన్నది. అప్పుడు వాళ్ళు కూర్చుని
ఒక్కరి తర్వాత ఒకరు ఒక్కొక్కరు 15 శ్లోకాలు. ఒక ఆవిడ 10 రాయగానే మళ్ళీ రెండవడ ఇంకో 10 రాయడం మొదలుపెట్టిందిట. అలా సాధారణంగా జంట కవులు కవిత్వం చెబుతారు. వీళ్ళాక 8 మంది అష్ట కవులు, వాళ్ళు కవయిత్రీమణులు, వాగ్దేవతలు, వాళ్ళంతా కలిసి కూర్చుని 183 శ్లోకాలతో శ్రీ మహాలలితా సహస్రనామ స్తోత్రం రాశారు. ఈ స్తోత్రాన్ని ఆవిష్కరించాలి. ఎంత పుస్తకం గొప్పగా రాసినా దాన్ని ప్రింట్ చేసిన ఆవిష్కరణ సభ కూడా బాగుండాలండి. అందుకని అమ్మవారు ఒక శుభ ముహూర్తంలో కార్తీక పూర్ణిమ నాడు ఈ ఆవిష్కరణ సభ పెట్టింది. అందుకే కార్తీక పూర్ణిమకి అంత విలువ. ఆ పూర్ణిమ నాడు సభ పెట్టి శ్రీమన్నారాయణుడిని హయగ్రీవుడిని కూడా పిలిచింది. హయగ్రీవుడు అమ్మ పక్కన కూర్చున్నాడు. వాగ్దేవతలు లేచారు, సభలో అమ్మవారికి వందనం చేశారు. అప్పుడు ఈ మహాసహస్రనామ స్తోత్ర పారాయణ చేశారు. ఆ స్తోత్రం వెనగానే సభ అంతా పూర్తిగా నిశ్శబ్దంతో ఉండిపోయిందట. మీరు చూడండి, ప్రథమ పీఠికలో ఉన్న శ్లోకాలు ఇవి. క్షణకాలం సభంతా నిస్తబ్దమైపోయిందనమాట. ఒక పక్క నిశ్శబ్దం, స్తబ్దం. స్తబ్దం అంటే ఏమిటి? దుఃఖం వల్ల ఇంకో దానివల్ల కాదు, బుర్ర తక్కువ కాదు, ఆనందం ఎక్కువైపోయింది. బ్రహ్మానందం అయిపోయినప్పుడు, జీవికి ఆనందం ఎక్కువ కలిగినప్పుడు నోట మాటలు రావట. అందుకనే ఆత్మజ్ఞానం కలిగిన వాడు వాక్కులు తక్కువగా వెలారుస్తాడు. జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు అస్తమాటు అరుస్తారు. అందులో వాగ్దేవతల కంఠం ఎటువంటి కంఠం అండి? వాళ్ళు పలుకుతూ ఉంటే గులాబీ రేకులు ఒంటికి తగిలినట్టుంటే అంత మెత్తగా మృదువైన కంఠం అనమాట. పెద్ద బండగొంతుకు తరిస్తే సంగీతం ఏముంటుంది అందులో? అందుకని మృదువుగా, ఎక్కడ మంద్రం, ఎక్కడ ఉచ్చస్థాయి ఉండాలి, ఎక్కడ తక్కువ ఉండాలి, ఎక్కడ మధ్యమం ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించారట వాడు. అంత కోమల కంఠంతో, కోకిల కంఠంతో వినిపించారు వాడు. అందుకే అది విని ఆ మాధుర్యం నుంచి బయటికి రాక అందరూ అలా ఉండిపోయారు. చాలాసేపు అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయింది వాతావరణం. అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని జీలిస్తూ జగదంబ అన్నది, చూచారా వాగ్దేవతలు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. ఇటువంటి స్తోత్రం ప్రపంచంలో మరొకటి లేదు. నానేన సదృశం స్తోత్రం శ్రీదేవి ప్రీతిదాయకం. ఈ స్తోత్రముతో సమానమైన అనేన స్తోత్రం, ఈ స్తోత్రముతో సదృశం, పోల్చదగినది, సాటి వచ్చేది నా అంచేత నా అనేన నానేన అనమాట. ఈ స్తోత్రముతో సాటి వచ్చే స్తోత్రం, శ్రీదేవికి ఆనందం కలిగించే స్తోత్రం ఈ భువనాలలో ఎక్కడా లేదు. దీనికి ఒక అత్యద్భుతమైనటువంటి శక్తి ఎందుకు వచ్చింది? రాయడం వల్ల వచ్చింది. ఎలా రాశారు? ఉపాసనా బలంతో రాశారు. ఆ రాయడంలో కూర్పు ఎలా ఉందో తెలిసిన మీకు? సహస్రనామాలు ఎవరు రాసినా అందులో పాదపూర్తి కోసం తూ చ అనే 2 అక్షరాలు వాడతారు. అవి వాడకుండా ఎవ్వడు రాయలేడు. మీరు చూస్తున్నారు కదా, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని విష్ణు సహస్రనామంలో వెంటనే అక్కడ చ అనే అక్షరం కనపట్ల. ఇంచుమించు ఎక్కడో చోట సర్వశ్యవస్థాణుర్భూతాధిర్నిధిరవ్యయ ఇలా అక్షరాలతో కూర్పుతూ ఉండే చోట ఒక్కొక్క చోట ఏమవుతుందంటే 8 అక్షరాలు ఉంటాయి శ్లోకానికి. ప్రతిపాదములో శ్లోకానికి 8 అక్షరాలు ఉంటాయి అనుష్టుప్ ఛందస్సులో. ఇది అనుష్టుప్కి చెప్తున్న మాట నేను. అనుష్టుప్ ఛందస్సు అంటే 4 పాదాలు. ఆ 4 పాదాలలో పాదానికి 8 అక్షరాలు, 4×8=32 అక్షరాలు. సర్వత్ర లఘుపంచకం, 5 అక్షరం ఎప్పుడు లఘువై ఉండాలి. చివరక్షరం లఘువు కానీ గురువు కానీ కూడా సమయ సందర్భాన్ని బట్టి ఉండొచ్చు. ఇలా దానికి చాలా నియమాలు ఉన్నాయి. అనుష్టుపంటి ఊరికి రాసి పారేస్తే కుదరదు, దానికి కూడా ఒక నియమం ఉన్నది. కానీ ఆ రాసేటప్పుడు 8 అక్షరాల్లో 1 అక్షరం తక్కువైందనుకోండి, ఈ అక్షరాన్ని ఏం చేయాలి? అప్పుడు అప్పుడు వేదవ్యాసులు వారు ఏం చేస్తారన్నమాట? చక్కగా వచ్చానో తూ అనో చేరుస్తారనమాట. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో పోతాత్మ పరమాత్మాచ్య. చూసారా చివన పోతాత్మ తర్వాత పరమాత్మ రాశాక ఇంకో అక్షరం లేదు అక్కడ. అందుకని ఏం చేశాడు? పోతాత్మ పరమాత్మ తర్వాత చా మరియు అని తర్వాత ఇంకో నెక్స్ట్ నామం పెడతాడు. ఈ తూకి చాకి మరియు అని అర్థం. ఇంగ్లీష్లో అండని అంటామే, అలాగే సంస్కృతంలో తూచారు వాడతాం అన్నమాట. వీటిని సాధారణంగా అర్థం చెప్పుకోకర్లా, మరియు పాదపూర్తి కోసం అలా వాడతాం అంతే. ఒక ఆయన్ని సంస్కృత శ్లోకాలు తెలుగులో అనువాదం చేయమన్నారట. ఆయన ఏం చేశాడు? భగవద్గీత అనువాదం చేస్తూ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. ఈ వరస ఎన్ని చాలు ఉన్నాయి ఇందులో. పాప ఆయన అనువాదం చేయమంటే ఆయనకి కొత్త అనువాదం, పెద్దగా అనువాదం చేయడం తెలియదు. అందుకని ఏం చేశాడు? నీవన్ను భీష్ముడును మరియు కర్ణుడును మరియు అర్జునుడును మరియు సౌమదత్తియును ఇది అన్నిటికీ తూ చేమ వచ్చిన చోటల్లో ఏం చేశాడు అనమాట మరియు మరియు అని రాశాడు. అందుకని ఏమన్నారు తూచే తప్పకుండా రాశారు రా అది తూచే తప్పకుండా అండి. ఈ తూకీ చాకీ కూడా అస్తమాట అనుభవం ఎదుగు చేయటం మరియు 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 అని చేతస్థంగా రాశారనమాట. మరీ చేతస్థంగా ఉంటారు కొంతమంది అదేమిటో తెలియదు కానీ. అందుకని అటువంటి వాడిని ఏమంటారు తూ చ తప్పకుండా అనువాదం చేశాడు రాశాడు అంటారు అనమాట. చెయ్యడం అక్కడి నుంచి ఒక సామెత కూడా అయిపోయింది. కానీ మీరు ఒక్కసారి చూడండి ఇటువంటి తూ కాని చ కాని పాదపూర్తి కోసం మొత్తం లలితా సహస్రనామంలో 183 శ్లోకాలు ఒక్క శ్లోకంలో ఉండదు. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్రికుండ సంభూత దేవకార్య సముజత ఇలా మొత్తం చదవండి. మీరు ఇంటికి వెళ్ళి వాడు చూడండి మధ్యలో అండ కోసం ఒక పాదపూర్తి కోసం తూ అనే అక్షరం కానీ చా కానీ ఉండదు. అలా తూచాలు లేకుండా కేవలం నామములు మాత్రమే ఇందులో ఉండడం వల్ల ఇది బ్రహ్మాండ పురాణానికి కాదు బ్రహ్మాండానికి ఒక అద్భుతమైన స్తోత్రం అయింది. అందుకే బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండడం కాదు నాయన, అసలు ఈ సహస్రనామంలోనే బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి అన్నారు పెద్దలు. అంత గొప్ప స్తోత్రాన్ని మహాస్తోత్రాన్ని వాగ్దేవతలు రాయగలిగారు. ఇంక ఇది రాశాక తర్వాత వేరే స్తోత్రాలు రాయవలసిన అవసరం లేకుండా పోయిందిట. అటువంటి స్తోత్రం దీనికి చాలా శక్తి ఉన్నది. ఎవరు ఎంత ఎక్కువ శ్రద్ధతో జపం చేస్తే అంత ఎక్కువ తగిన ఫలితం పొందుతారు. మనకి ఎప్పుడు శ్రద్ధ పెరిగితే ఫలితం ఉంటుంది, శ్రద్ధ లేకపోతే దానికి తగిన ఫలితం కూడా ఉండదు. ఓ సముద్రం దగ్గరికి వెళ్ళాం ఫ్లాస్క్ పెట్టి కడితే ఫ్లాస్క్తోటే నీళ్లు తెచ్చుకుంటాం, బింది పెట్టి కడితే బింది నీళ్లు తెచ్చుకుంటాం. ఎవరు అదృష్టం పెట్టి వాళ్ళకి నీళ్లు తెచ్చుకునేవాడు కొందరైతే అందులో దూకి అనర్ఘరత్నాలు ఏరు తెచ్చుకునేవాడు కొందరు ఉంటారు. ఈ బ్రహ్మాండ పురాణములో ఉన్న లలితా సహస్రనామం ఎంతో గొప్ప శక్తి కలిగినది. దానిని ఆయా వ్యక్తులు వారి వారి ఉపాసనా ఫలంతో ఉపయోగించి మహత్తరమైన ఫలితం పొందుతూ ఉంటారు. ఫలితం పొందడానికి మన శ్రద్ధే మూల కారణం. కొన్ని దరిద్రపు జాతకాలు ఉంటాయంటే అందులో జాతకంలో ఉండదు కానీ తెలియదు ఎప్పుడు వాడి కార్యసిద్ధి అవ్వదు. అటువంటి వాడు నిష్ఠాగరిష్ఠుడై ఈరోజు ఈ లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాను ఈ పని అవ్వకపోతే నీ మీద ఒట్టని చెప్పి కూర్చుని భక్తితో చదవమనండి. మరి మధ్యలో దరిద్ర ఫోన్లు మాట్లాడకూడదు. అక్కడ ఫోన్ మొగ్గానే వాడికి భయం ఏమొచ్చేసిందోనండి ఏమీ మొలగదు. ఈ కాసేపట్లో 3వ ప్రపంచ యుద్ధం రాదు వచ్చినా నువ్వు ఏం చేయగలవు ఇంట్లో ఫోన్ మాట్లాడో కదా వాడు ఎవడో నీ వాట్సాప్లో పంపాడు అనుకో 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది లేకపోతే ఏదో వైరస్ వచ్చింది మెయిల్ ఓపెన్ చేయొద్దు రోజు ఇవి తప్ప ఏమున్నాయి లేదా వాడు ఎవడో ఏదో ఓపెన్ చేస్తాం అన్నట్టు అన్నవాడి అంతా చూసేస్తాం ఇంటికి వెళ్ళి ఒత్తప్పుడు వీళ్ళను వీళ్ళు ఎన్ని కొట్టుకు తెచ్చిపోతారో వాడి కులం పేరు చివరి తగిలించుకుంటాడు ఆ పేరు నువ్వు ఎత్తే ఉంటే ఇంకా పురాణంలో చెప్పేవాడు లేదో దాడికి వెళ్ళిపోవడం ఏం పెంచండి ఇదంతా అయోమయంగా తయారయ్యారు ఈ మధ్యకాలంలోనూ. అసలు ఎంత కులాలు వదిలేయండిరా బాబు అని చెబితే అంత పెచ్చ పెరిగిపోతుంది అనమాట. ఇళ్ల మీద దాడి యుద్ధం ఈ పెచ్చవాళ్ళు ఏమవుతుంది చివరికి పౌరాణికులకి విసుగొచ్చి ఎందుకు వచ్చిందని ఉపన్యాసం చెప్పడం ఎంతకంటే ఈ ఉపన్యాసం అని ఒకరి సన్యాసం పుచ్చుకుందాం అనుకుంటారు వాడు. దానివల్ల లోకం విధ్వంసం అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇది ఒక విచిత్రమైనది అనమాట. కంప్యూటర్లు వాట్సాప్లు రావడం వల్ల ఎంత లాభం ఉన్నదో అంత నష్టం కూడా వస్తుంది దాన్ని సక్రమంగా వినియోగించకపోతే. కాబట్టి ఇటువంటి తుచ్చమైన వాటిని విడిచిపెట్టి మంచి శ్రద్ధతో మనస్సుని నిగ్రహించి మనం ఏదైనా చేయగలిగితే దానివల్ల లలితా సహస్రనామం వల్ల వచ్చి తీరుతుంది ఫలితం. నేను ఎందుకు చెబుతున్నానంటే నా అదృష్టవశాత్తు నేను చెప్పినట్టుగా చేసిన శిష్యులు మహానుభావులు ఎందరో ఉన్నారు కనుక వాళ్ళంతా తరించారు కనుక ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. గురువుగారు పొందలేకపోవచ్చు కానీ గురువుగారి శిష్యులు మాత్రం పొందుతారు. ఎందుకంటే గురువుల కంటే గురువు దగ్గర ఉపదేశం పొందిన శిష్యులకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సహజంగా మన చేతిలో పని కదా అని చేయటం లేదు. చాలామంది గురువులకు ఉన్న లక్షణం ఏంటంటే మా ఇంట్లోనే మా అమ్మే కదా అనుకుంటారు. నిజం చెప్పనా మా పీఠంలో ఉన్న అమ్మవారిని నేను దర్శనం చేసుకున్న దానికంటే నా శిష్యులు ఎక్కువ చూస్తున్నారు. రోజు రాగా అనే 108 ప్రదక్షిణలు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు గుళ్ళోకి వెళ్ళేలోపు ఈ జనాలు వచ్చి కాళ్ళకి దండం పెట్టడం వల్ల ఇందులో పని చేస్తున్నటువంటి పీఠంలో ఉన్నటువంటి వాడేమో దండం పెట్టుకోలేకపోతున్నాడు. అందుకని నేను కాశీలో పీఠం పెట్టాక మాత్రం అక్కడ ఉన్న రోజుల్లో పొద్దునపూట ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకోలేదు. అక్కడికి వెళ్ళి ఇంకక్కడే కూర్చొని జపం చేయాలని ఈ భక్తులు ఏం చేస్తారంటే రాగానే మా గురువుగారు గురువుగారిని కాళ్ళు పట్టుకుంటారు. గురువే దేవుడు మా గురువుగారు తప్ప నాకు ఇంకెవడూ లేడంటాడు. ఎక్కడ గురువుగారు కూడా ఒక మానవుడే గుర్తుపెట్టుకోండి. మీకు భక్తి ఉండడం సహజం మీరు అలాగే ఉండాలి కానీ ఉన్నారు కదా అని నీకు ఇచ్చాడు ఏమనుకుంటాడంటే నిజం సమండి నేను తలుచుకుంటే సాధించలేదు ఎక్కడుంది అనుకుంటాడు వీడు. పైకి అండగానే లోపల ఉంటుంది. ఈ గురువులు మీరు చెప్పినట్టుగా ఎంత గొప్పవాళ్ళు అయినా ఎక్కడో చోట అంతో ఎంతో అహంకారం లేకుండా ఎలా ఉంటుంది అది మానవ సహజం. ఆ సహజమైనది ఎక్కడైనా విజృంభిస్తే వీడికి పతనం మొదలవుతుంది. ఆ పతనం నుంచి తనను తాను రక్షించుకోవాలి జీవి. అందుకనే ఈ లలితా సహస్రనామం
నీవు ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో చేస్తే అంత లాభము అని అమ్మవారు చెప్పగానే హయగ్రీవుడు దానిని, అమ్మ నీవే స్వయంగా ఉపదేశించాలంట. వసింజాది వాగ్దేవతలు చదివారు, చదివిన టేప్ రికార్డు చేసుకుని ఇంటికెళ్ళి విందాం అనుకోలేదు. ఆయన ఇంటికెళ్ళి వింటే టేప్ రికార్డరే అది, ఎదురుగుండా కూర్చుంటే ఉపదేశం అవుతుంది. పర్వాలేదండి గురుగారు, నేను ఉపన్యాసానికి రాలేకపోయినా పంపేస్తారు వాట్సాప్లో, యూట్యూబ్లో పెడతారంటే యూట్యూబ్కి కొంతవరకే ఫలితం. ఇది ఐట్యూబ్, దీంతో ఉన్న విలువ యూట్యూబ్లో ఎక్కడుంటుంది? కాబట్టి ఎప్పుడు కూడా ఎదురుగుండా కూర్చుని వినాలి. పాపం దురదృష్ట జీవులకి ఆ ఎదురుగుండా కూర్చునే అవకాశం భగవంతుడు ఇవ్వడం. ఏమైనప్పటికీ ఆయన ఏమన్నాడు, నీ ద్వారా ముఖాముఖి ఉపదేశం పొందాలనుకుంటున్నాను. ఏమంటే ఇలా అన్నాను, యూట్యూబ్లో చూడడం మానేయకండి, అది కూడా ఫలితమే, మళ్ళీ దాని ఫలితం అనుకుంటుంది. కాకపోతే ఏంటంటే $100 జీతం రావాల్సిన చోట $75 వస్తున్నట్ట. గంటకు $100 సంపాదించేవాడికి $75 ఇస్తే పాతికిపోతే బాధే, మీకు ఎంత డబ్బు ఉండనా, ఆ ఎక్స్ట్రా వచ్చే దాంట్లో ఉన్న ఆనందమే వేరు. పాతికిపోయిందని అంటాడు, అసలు ఇవ్వని వాడు ఏమండవు. కానీ వాడు పొరపాటున పక్కవాడికి 1000 ఇచ్చాడు, 500 ఇచ్చాడు అనుకోండి, ఎంత బాబు వాడికి 1000 వచ్చింది, నాకు 500 వచ్చింది. ఇంత పూర్వం వాడికి రూపాయి ఇవ్వలేదు ఎవడు, అయినా ఈ 500 కదా పక్కవాడి దాని మీద ఉంటుంది, ఆ ఎక్స్ట్రా అంటారు దాన్ని. సృష్టి రహస్యం అది, మీకు నాకరు కదా, ఈ ప్రపంచం ఎక్కడైనా సరే అస్సలు రాకపోయినా రోజు $100 ఇక్కడ ఎవడో పెట్టాడు అనుకోండి, వాడు ఒక రోజు ఇవ్వకపోతే ఇంకా పూట అనమాట, రోజు ఇచ్చేవాడు వీడికి ఏమైపోయిందో ఈ 100, వాడికేసే చూస్తాడు, అస్సలు ఇవ్వని వాడిని ఏమాడు అక్కడ పాపం, పాపం రోజు ఇస్తున్నాడు కదా వీడు, ఒక్కరోజు ఇవ్వకపోతే పంపే ఒలుగుతుంది. అయినా ఇది మానవ బలహీనత. కాబట్టి యూట్యూబ్లో చూసినా ఎంతో కొంత ఫలితం వస్తుంది, 75% వస్తుంది. ఎదురుగుండా కూర్చుంటే ఎప్పుడు కూడా గురు దర్శనం కూడా ఉంటుంది కదా, అందువల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది. కాబట్టి పూర్వులు ఎదురుగుండా కూర్చోండి అన్నారు. ఏమైనా పర్వాలేదు, ఇప్పుడు అమ్మ స్వయముగా హయగ్రీవునికి ఈ లలితా సహస్రనామాన్ని స్తోత్రాన్ని మూలమంత్రపూర్వకంగా, పంచదశి అని ఒక మహామంత్రం ఉన్నది, ఆ మంత్రపూర్వకంగా ఇచ్చింది. మంత్రం లేకపోయినా చెయ్యొచ్చు, మంత్రం ఉంటే అధిక ఫలితం కనుక మంత్రపూర్వకంగా ఇచ్చింది. అప్పుడు ఆ సహస్రనామాన్ని తీసుకుని ఆయన మణిపర్వతంలో బ్రహ్మపుత్ర మధ్యలో ఆ అస్సాములో గౌహతి దగ్గరకు వచ్చి అద్భుతమైన రీతిలో దాన్ని జపం చేశాడు. ఆయన చాలా కాలం జపం చేసుకుంటూ భూమి మీదేమో హయగ్రీవుడిగా ఉన్నాడు, మళ్ళీ వైకుంఠంలో తన దివ్య మంగళ విగ్రహంతో రెండు చోట్ల రెండు రూపాలతో ఉండగలడు ఆయన. ఆయన ఎక్కడైనా ఎన్ని రూపాలతో అయినా ఉండగలడు, అందుకే విష్ణు అన్నారు ఆయన. మన కోసం ఇక్కడ హయగ్రీవుడిగా ఉన్నాడు, అక్కడ వైకుంఠంలో వైకుంఠంలోనే ఉంటాడు, మూల విరాట్ ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఈయన కొంతకాలం ఇక్కడ ఉండగా ఒకనాడు ఆయన అదృష్టం మన అదృష్టం, ఎవరి అదృష్టం అని చెప్పేది, ఆ వచ్చిన వాడి అదృష్టం, విష్ణు అదృష్టం అనుకోకండి సుమా. ఒక మహానుభావుడు అక్కడికి వచ్చాడు, ఆయనే అగస్త్యుడు. అగస్త్యుడు ఎప్పుడు కూడా ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రపంచానికి ఏ మూలకి వెళ్ళినా భార్యా సమేతంగానే వెడతాడు. అగస్త్యుడు అంటే మనలాంటి వాడు ఏంటి, మా ఆవిడ ఇంట్లో ఉంటుందని నా దాన్నే పోతానని అనడానికి లేదు. ఏదో ఇంతకాలానికి నాకంటే ఆవిడకి వేస వచ్చింది కూడా తీసుకొచ్చాను, కానీ ఇంత పూర్వం ఒంటరిగా వచ్చాను కదా. కానీ అగస్త్యుడికి వేసా లేదు, పాస్పోర్ట్ అక్కర్లా, ఆయన ఎక్కడికైనా తలుచుకుంటే నిమేష మాత్రంలో వెళ్ళగలడు. అందుకే ఆయన 6 రోజులలో శ్రీలంక వెళ్ళి రాముడికి ఆదిత్యవ్రతయం చెప్పాడు. మహానుభావులైన ఋషులంతా సముద్రం దాటి వెళ్ళిన వాళ్ళే. పిడివాదన ఉంటుందే ఈ మధ్యకాలంలో కొంతమంది అజ్ఞానులు, వాళ్ళు వాళ్ళకి వాళ్లే ఆగమాలు సృష్టించేసుకుని, ఇదిగో సముద్రం దాటకూడదట, అందులో 7 సముద్రాలు అసలు దాటకూడదట, సముద్రం దాటితే వీరేస్తారా, ఎవడు చెప్పాడండి చెప్పమనండి ఇందులో, ఇది ఏమైనా వేదరహస్యమా, ఇవి ఆగమాలు అనే పేరుతో మనం సృష్టించుకున్నవి కదా, ఆయా సంప్రదాయాలు, సన్యాసులకు ఎందుకు పెట్టారు అంటే 3 రోజులు దాటి సంధ్యావందనం చెయ్యకపోతే వాడు భ్రష్టుడు అవుతాడు, కర్మభ్రష్టుడు. అందుకే కంచి పరమాచార్యులు వారు ఏం చెప్పారు, ఒక ఆయన వచ్చి ఏమండి విదేశానికి వెళితే యజ్ఞోపేతం మార్చుకోవాలన్నారు నిజమేనని అడిగితే ఆయన వెంటనే చిరునవ్వుతో ఓ ప్రశ్న అడిగారు, నువ్వు అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి ఎంతకాలం పట్టింది అంటే, అప్పట్లోటే 28 గంటలు పట్టింది ఆయనకి, ఇంకేంటంటే ఫ్లైట్లు మారడం కొంత టైము, అయితే నువ్వు యజ్ఞోపేతం మార్చుకోక్కర్లేదు ఆయన, 3 రోజులు ఏకధాటిగా సంధ్యావందనం చేయకపోతే అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుని యజ్ఞోపేతం మార్చుకుని అప్పుడు సంధ్యావందనం చేయాలి, సన్యాసుల కోసం ఇది పెట్టారు, అంతేగాని సముద్రం దాటకూడదని ఎక్కడా లేదు. కపిలుడు మొట్టమొదటి సముద్రం దాటాడు, కాలిఫోర్నియా అంటే కపిలారణ్యం ఇది, ఒకప్పుడు కపిలుడు అన్ని దాటొచ్చి పశ్చిమ సముద్రంలో కూర్చుని తపస్సు చేశాడు, ఆయన సముద్రంలో కూర్చున్నవాడే. నారదుడు నిత్యం సముద్రంలో దాటుతూనే ఉంటాడు, రోజు ఆయన్ని మనం పూజించడంలో మరి నారదుడు ఎన్ని సముద్రాలు దాటాడు, పాల సముద్రం, సుధా సముద్రం, లవణ సముద్రం, ఇక్షు సముద్రం, దధి సముద్రం, ఈ సముద్రాలన్నీ దాటుతూనే ఉన్నాడు ఆయన. అగస్త్యుడు ఆ రోజులు అన్ని సముద్రాలు దాటినవాడు, వశిష్ఠుడు సముద్రం దాటాడు. అసలు సముద్రం దాటిన వాడిని బహిష్కరించాలంటే విష్ణుమూర్తిని బహిష్కరించాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు సముద్రంలోనే ఉంటాడు. ఇంకా చెప్పరా, అసలు రోజు మనందరం బ్రహ్మగారు బ్రహ్మగారు అని అందరినీ పిలుస్తున్నాంగా. అసలు ఒరిజినల్ బ్రహ్మగారు ఉండేదే సముద్రంలో. ఎందుకని విష్ణు క్షీర సముద్రంలో ఉంటే ఆ క్షీర సముద్రంలో ఉన్న విష్ణువు యొక్క నాభిలో నుంచి పుట్టిన తామర పువ్వులో ఉన్నాడు బ్రహ్మ. బ్రహ్మగారు సముద్రంలో ఉంటే ఆయన దర్శనానికి ఎంతమంది ఋషులు వెళ్ళలేదు, ఎంతమంది విప్రులు వెళ్ళలేదు. రోజు భూలోకం నుంచి మహానుభావులైన కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిలాగస్త్య, దాక్షపాదాంగిర, శాండిల్య, క్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయ, యాసురి, వామదేవ, కపి, దుర్వాసో, బక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునులు ఆయన దర్శనానికి రోజు వెళ్ళేవారు. వీళ్ళందరినీ బహిష్కరించాలి మనం. కాబట్టి ఈ పిచ్చలన్నీ దీనికి గల కారణం ఒకటి ఉన్నది, అవన్నీ ఇప్పుడు అనవసరంగానే నిశ్చింతగా జరగండి. ఈ మహానుభావుడు అగస్త్యుడు అలా అన్నీ తిరుగుతూ తిరుగుతూ ఈ మణిపర్వతం దగ్గరకు వచ్చాట. రాగానే విష్ణువు గొప్ప ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం పూర్తయ్యేదాకా ఉండి నీవు ఏదో తెలియని ఒక అపూర్వమైన నామాన్ని ఉచ్చరిస్తున్నట్టుగా ఇందాక నేను కొంచెం విన్నాను, చూచాయిగా విన్నాను, విని వినక విన్నాను, అస్పష్టంగా విన్నాను. ఏమిటి ఆ నామం అని అడిగితే అదే లలితా సహస్రనామం నాయన, దానిని నాకు అమ్మవారు స్వయంగా ఇచ్చింది, దాన్ని జపం చేసుకుంటున్నాను అనట. నన్ను నీ శిష్యుణ్ణి చేసుకో, ధన్యాత్ముణ్ణి చెయ్యి, మంచి గురువు దొరికితే వెంటనే ఆయన కాడు పట్టుకోమని శాస్త్రం చెబుతుంది. అది మళ్ళీ వెనక ముందు చూడకూడదట. అందుకే అలసాని పెద్ద ఏమన్నారు, టక్కన నన్ను మీ శిష్యుని తీర్థయాత్ర వలనను ధన్యాత్ముగా చేయరే. నన్ను ఏది ఎంత గొప్పవాణ్ణి, అక్కడ నను అండంలో నా అంత గొప్పవాళ్ళు లేడని చెప్పుకోవడం, అయినా మీ శిష్యుణ్ణి, ఎంత గొప్పవాణ్ణి అయినా నేను మీ శిష్యుణ్ణి, తీర్థయాత్రలు ఇచ్చి ధన్యాత్ముడి చేయండి అంటాడు. అందువల్ల ఎప్పుడైనా ఒక గొప్ప వ్యక్తి కనపడితే ఆయన దగ్గర విద్య సేకరించడానికి వినయముగా నన్ను మీ శిష్యుణ్ణి చేసుకోండి, మీ దగ్గర ఉన్న విద్య ప్రసాదించండి అని అడిగేవారు జ్ఞానులేని వాళ్ళు. అగస్త్యుడు పరమజ్ఞాని గనక లోపాముద్రా సమేతముగా హయగ్రీవుడి పాదాలు ఆశ్రయించి నాకు ఆ సహస్రనామ స్తోత్రం మెమ్మరగా ఆయన, నాయన ఇది ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదని అమ్మ చెప్పింది, చాలా గొప్ప స్తోత్రం అని, దీనిని మంచి శిష్యుడైన వాడికి, భక్తుడైన వాడికి, జ్ఞానం కలిగిన వాడికి, మొండితనం లేని వాడికి ఇవ్వాలట. అందుకే అక్కడ చూడండి మీకు, నా శిష్యాయ, శిష్యుడు కాని వాడికి ఇవ్వకు. శిష్యుడు కాని వాడికి ఇస్తే ఉపయోగం ఉంది, గురువు గారి మీద భక్తి కావాలి. మా గురువు దేవుడు, ఆయన చెబితే ప్రాణమైనా ఇస్తాను అనేటటువంటి భక్తి కలిగితే వాడికి ఇవ్వాలి. అడ్డమైన వాడికి ఇస్తే రేపొద్దున వాడు గురుధిక్కారం చేస్తే వాడు నశిస్తాడు, ఈయనకి ఇబ్బంది. అందువల్ల శిష్యుడు కాని వాడు ఇవ్వకూడదు. నా భక్తాయ, భక్తి లేని వాడికి అసలు ఇవ్వకూడదు. నిజంగా సహస్రనామ పారాయణ చేస్తే ఫలితం వస్తుందా అండి అన్నాడా, వాడికి భక్తి లేనట్టే. వాడిని ఎప్పుడూ కూడా శిష్యుడిగా స్వీకరించి అటువంటి వాడికి మంత్రదీక్షలు ఇవ్వకూడదు. నా శఠాయ, శఠుడికి కూడా ఇవ్వకూడదు, అశఠునికే ఇవ్వాలి. శఠుడు అంటే మొండి పీనుగా అనమాట, ఎన్ని చెప్పండి, మీరు ఎన్ని చెప్పినా నాకు ఇలాగే చేయాలనిపిస్తుంది అంటాడు. నాయన ఈ పూట మైసూరుపాకు నైవేద్యం పెట్టాలంటే మైసూరుపాకు ఎందుకు పెట్టాలండి, లడ్డూ పెట్టకూడదా అంటాడు. గురువుగారికి తెలియదు ఏంటి మైసూరుపాకం పెట్టాలో లడ్డూ పెట్టాలో, గురువుగారికి పోగానే మైసూరుపాకం ఇష్టమైంది, పెట్టమన్నాడు పంపులిపోతుందా, లడ్డూ ఏ పెడతాను అంటే మనం ఏది అడిగితే అది పెట్టడమే సుఖం అండి. అంతేగాని ఏమండి నాకండి కాస్త పులిహార చేసి పెట్టండి అన్నాం అనుకోండి, పులిహారే ఎందుకండి గురుగారు, అదేదో టమాటా బాత్ చేయనా అంటుంది ఆవిడ. ఏ టమాటా బాత్ నేను ఎక్కడ తింటాను, దిక్మాల బాతు, అసలు బాతులు కోళ్ళు నేను తిన్నాను, మళ్ళీ టమాటా బాతు ఒకటి. కాబట్టి ఏది అడిగితే అది పెట్టడం ఒక ధర్మం. శఠుడు అంటే గురువులు ఏది చెబితే దానికి వ్యతిరేకంగా నడుచుకునేవాళ్ళు, మొండిపోయిన గురువు, గురువు చెప్పిన మాట వినరు. అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నీకు ఇవ్వాలో లేదో నేను అమ్మనే అడుగుతాను అన్నాడు ఆయన. అప్పుడు అగస్త్యుడు, నేను నిజంగా మీ శిష్యుండండి, అమ్మని అడిగే ఇవ్వండి అన్నట. వెంటనే స్వామివారు జగన్మాత ఈ అగస్త్యునికి ఇవ్వరా అంటే నిశ్చింతగా ఇవ్వవచ్చు, ఇతడు భక్తుడు, ఇతడి వల్ల ఏ విధమైన అపచారము జరగదు, ఈ లలితా సహస్రనామం నీవు గురువుగా అతడు శిష్యుడిగా లోక ప్రచారం పొందుతుంది. రేపటి నుంచి అంతా హయగ్రీవ అగస్త్య సంవాదే అని ఇద్దరిని తలుచుకుంటారు. అందువల్ల నిశ్చింతగా ఇచ్చి అనగానే అప్పుడు ఆయన ఇచ్చాడు ఆ పర్వతం మీద. ఇదంతా బ్రహ్మపుత్ర దగ్గర ఉంది, అందుకు చెబుతున్నాను. ఈసారి నాతో కలిసి వెళ్ళండి, బాయిదారి డబ్బులు కక్కుర్తి పడకుండా నన్ను కూడా తీసుకెళ్ళండి, హాయిగా చూడొచ్చు దగ్గరండి. మీరు సొంతంగా పెడితే అంత వివరంగా తెలియకపోవచ్చు. కాబట్టి మొత్తం మీద ఏమైనా ఆ పర్వతం మీద హయగ్రీవుడు అగస్త్యునికి అద్భుతమైన స్తోత్రం ఇచ్చాడు. అప్పటి నుంచి లోకంలో ప్రసిద్ధికెక్కింది. అప్పుడు ఆయన అందులో వరుసగా ఏ ఏ బీజములు ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయో చెప్పాడు. జనమేజయుడికి స్వయంగా చెప్పాడని చెప్పారుగా వ్యాసుడి ఇదంతాను. అప్పుడు వ్యాసుడిని జనమేజయుడు అన్నాడు, అహంకారం వాగ్బీజము అన్నావు. ఈ వాగ్బీజము యొక్క ప్రభావం, దానిని జపించి తరించినటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళ కథలు చెప్పు. మహాత్ముల కథయే పురాణం అంటే. జ్ఞానులు భక్తులను తలుచుకోవడం, వాళ్ళ చరిత్ర వినడం ఈ చెవులకి పండుగ లాంటిది. మహానుభావుల చరిత్ర ఎంత ఎక్కువ చదివితే అంత లాభం అన్నమాట. యోగుల కథ, సిద్ధుల కథ, భక్తుల కథ, ఇవే పురాణాలంటే. మనం కూడా శ్రద్ధతో ఉపాసన చేస్తే మనం కూడా యోగుల జాబితాలోకి వెళ్ళచ్చు. ఎవరమైనా భక్తులమే అవుతాం కొంతకాలానికి. అందుకే జనమేజయుడు భక్తితో అడగ అప్పుడు ఆయన చెప్పాడు, చెబుతున్నా వినైతేను. బాగా ప్రాచీన కాలంలో త్రేతాయుగంలో దేవదత్తుడు అని పేరు కలిగిన ఒక మంచి పండితుడు ఉండేవాడు, బాగా వేదాలు చదువుకున్నవాడు. ఈ వేద పండితుల్లో కూడా కొంచెం చేదస్థం కలిగిన వాడే. ఎవరికైనా స్వరభంగం అయితే తిట్టేసేవాటండి. ఈ వేదం నేర్పేటప్పుడు పిసర స్వరం తేడా వస్తే ఏం దిక్కుమాలాడా తిట్టేవాట. అటువంటి వాడాయన. పురా కోసల దేశేషు కశ్చిత్ దేవదత్తేతి సద్విజః. దేవదత్తుడు అనేవారు ఆయన్ని, మంచి పండితుడు, బాగా చతుర్వేదాలు చదువుకున్నవాడు, ధనవంతుడు. ఆ రోజులలో రోజు 1000 బంగారు నాణాలు చేతులతో దానం చేసేసేవాటి పైన వాడికి, రెండు చేతులతో ఇలా దానం చేయటమే. సాధారణంగా 1000 నాణాలు బస్తాలు పక్కన పెట్టుకుంటే ఒక్కొక్కడికి వచ్చినడికి ఒక్కొక్క నాణం ఇస్తారు దానం చేసేవాళ్ళు. అలా కదట, రెండు చేతులతో ఎన్ని వస్తే అని ఇచ్చేయటమే. ఆ వచ్చిన వాడికి ఆ పూటకి వాడి అదృష్టాన్ని బట్టి చేతిలోంచి వెళ్ళేవట. 1000 మాత్రం ఆయన నియమం పెట్టుకుని దానం చేసేవాడు. రోజుకు 1000 బంగారు నాణములు దానము చేసిన తరగనంత అపూర్వమైన ఒక నిధి ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల ఇంద్రుడు వాళ్ళ నాన్నగారికి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండేదట. తరగని నిధి అంటే ఎంత బంగారం దానం చేసినా మళ్ళీ అంత బంగారమే అక్కడ ఉంటుంది. ఆయన 1000 నాణాలు దానం చేస్తే మళ్ళీ 1000 వచ్చేవిట. ఎంత సుఖం అండి దానివల్ల. ఒక ఆయన ఈ కథ విన్నాక ఒక శిష్యుడు అడిగాడు, అలాంటి మంత్రం ఉంటే చెప్పండి, ఏటీఎం కార్డు పెట్టి రోజు 10,000 లాభాలు తీసినా మళ్ళీ మాట్లాడికి 10,000 వచ్చి కూడిపోయేలాగా, అప్పుడు నేను ఉద్యోగం మానేసి మీతో తిరుగుతాను అన్నాడు. అప్పుడు అసలు తిరగవరా, ఇప్పుడు అంటే ఇంకా ఉద్యోగం చేసేనా వింటున్నావు, రోజు 10,000 డాలర్లు వస్తే ఇంకా ఏ స్కాలర్తో నీకు పని ఉంది, కాలర్ ఎగరేసి తిరుగుతావు, అప్పుడు నువ్వు చేయడానికి పనులు చేస్తావు నాయన. అయినా ఆ మంత్రాలు ఉన్నా నీకెందుకు చెబుతావు, మేమే చేసుకుంటాం. కాబట్టి అవి ఎప్పుడు అలాంటి మంత్ర ఉపాసనలు సామాన్యులైన శిష్యులకి ఇస్తే దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అజ్ఞానులకి, లౌకికమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాళ్ళకి మంత్రాలను ఉపదేశిస్తే ఆ మంత్రాలు మంచి కంటే చెట్టకు ఉపయోగపడతాయి. పాపాత్ములకి ఏ పాకిస్తాన్ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఈ మంత్రం కూర్చొని ఇంకేముంది వాళ్ళకి, రోజు బంగారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికే పాత నోట్లు రద్దయి వస్తున్నారు వాళ్ళు, కుడితులు పట్టాలకలు అయిపోయారు తెలిసిన మీకు. మొత్తం మీద ప్రపంచంలో పాకిస్తాన్ టెర్రరిస్టులకి గొప్ప షాక్ అనమాట. వాళ్ళకి నష్టం ఇది. దాన్ని ఏదో రాజకీయ నాయకులలో కొంతమందికి గందరగోళం చేసినట్టు ఏం చెప్పాలంటే, మేమందరం ఎప్పటికీ మనలాంటి జ్ఞానులు అందరం కూడా ఆయన వెంటే ఉంటాం. ఎందుకు చెబుతున్నానంటే, పాపాత్మలకి ఎప్పుడు సంపదలు పెడితే ఆ సంపదల వల్ల అంతకంతకి విషాన్ని కొక్కుతారు వాళ్ళు. కానీ ఈయన మంచివాడు కనుక భగవంతుడు 3 తరాల వరకు ఆ మణిని ఇచ్చాడు. ఈ దేవదత్తుని తండ్రి ఉన్నాడు, ఆయనకి ఇంద్రుడు ఇచ్చాడు ఒక దివ్యమణి. ఈ మణి ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు, ఈ మణి నీకు, నీ కొడుక్కి, ఆ తర్వాత వాడికి 3 తరముల వరకు ఈ మణి మీ ఇంట్లో ఉంటుంది. ఆ 3 తరముల వరకు మీరు ఎన్ని నాణములు తీసినా రోజుకు 1000 బంగారు నాణములకి తక్కువ కాకుండా మీ ఇంట్లో పోగవుతూ ఉంటాయి. అది తరగని నిధి, అక్షయ నిధి అన్నాడు ఇంద్రుడు. అందువల్ల ఈయన రోజు 1000 నాణాలు అలా దానం చేస్తే మళ్ళీ 1000 వచ్చి పడేవిట బస్తాలు. అందువల్ల ఆయనకు లోటు లేకుండా పోయింది. ఆయనకి పెళ్ళి అయిన తర్వాత 16 వరకు దాన ధర్మాలే చేశాడు. ఇంత దాన ధర్మం చేసిన పిల్లలు లేరుటారు బాబు, సంతానం లేక ఎంత బాధపడ్డాడు. సంతతి లేదని ఎడ్డు ఘన చింతన ముల్లముని గిమ్ము తీసి చిక్కినకట. సంతానం లేదని బాగా బాధపడ్డాట. అక్కడ మీకు చిన్న రహస్యం చెప్పాలి. ఈయనకి చిన్నప్పటి నుంచి ఒక నిధి వచ్చింది తండ్రి దగ్గర నుంచి. తర్వాత ఈయన కొడుకు కూడా నిధి పెడుతుంది. ఈయన రోజు దాదాపు 1000 నాణాలు దానం చేస్తున్నాడు. భార్య కూడా కాదు అనదు, పైగా వేద పండితుడు అయినా ఏమిటి వేదన, పిల్లలు లేకపోతే 16 అందుకే ఇక్కడ చాలా సూక్ష్మ ధర్మం కూడా చెప్పారు. ఈయన ఎంత దానం చేసినా క్షణికోద్రేకం వల్ల ఈయన పుణ్యం పోయేదిట. ఎవడన్నా వీధి మీద కూర్చుని వేదస్వరం చేస్తూ ఉంటే దౌర్భాగ్యుడు ఏమిటా అని నోటికి వచ్చినట్టు తిట్టి నీ స్వరంలో లోపం ఉందే తిట్టేవట. ఈ క్షణికోద్రేకం వల్ల దానం చేసిన పుణ్యం అంతా పోయింది. చూసారా క్రోధం ఎంత ప్రమాదమైందో. మహాభారతం మనకు గొప్ప నీతి చెప్పింది, దేవీ భాగవత నీతి చెప్పింది, వేదములు నీతులు చెప్పాయి. క్రోధము మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఎంత తపశ్శక్తి అయినా క్షణికోద్రేకం వల్ల పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? దుర్వాసుడు ఎన్నిసార్లు భ్రష్టుడయ్యాడండి, విశ్వామిత్రుడు ఎంత దెబ్బతిన్నాడు, మనం ఎంతో మందిని చూస్తున్నాం, అయినా మానవులు బలహీనతను చంపుకోలేకపోతున్నాడు. నన్నయ్య గారు మహాభారతం ఆదిపర్వంలో ఒక అద్భుతమైన పద్యం రాశారు. ఈ పద్యం ఎందుకు చెప్తానో తెలుసా? వేదములకు అఖిల స్మృతి వాదములకు బహు పురాణ వర్గంబులకు వాదైన చోటులను తా మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి. వేదాలకి వేదాలు ఒకటి చెప్పే అనుకుందాం, స్మృతులు ఇంకోటి చెప్పాయి, పురాణాలు ఇంకోటి చెప్పాయి, ఈ మూడింట్లో ఏది ఆచరించాలో తెలియటంలా. ఇదేంటంటే వేదంలోనేమో ఇది వద్దంటాడు, ఇదేమో అవునంటాడు. ఇప్పుడు పంచాంగం వాడు శనివారం క్షవరం చేయించుకోవడం మంచిదన్నాడు. అదే వారాహి సంహితలో శనివారం క్షవరం చేయించుకుంటే నీకు ఆయువు తగ్గుతుంది అని ఉంది. ఇప్పుడు ఏది నమ్మాలి? నిత్యం మనం వాడేటటువంటి పంచాంగం మహానుభావులైన వరాహమిహిరుడు లాంటి వాళ్ళు, ఇంకా బృహస్పతి లాంటి వాళ్ళు రాశారు. వాళ్ళు రాసింది రోజు పంచాంగం రాసుకోవడానికి ఆదివారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది, శనివారం మంచిది అని పంచాంగంలో స్వయముగా బృహస్పతి చెప్పాడు. అదే వారాహి సంహితలు ఏమనుంది? శనివారం పనికిరాదు, బుధవారం మంచిదని ఉంది. మీకు చూపిస్తారు ఆ శ్లోకాలు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా వేదాలకి, స్మృతులకి, సంహితలకి, బహుపురాణ వర్గంబులకు, పురాణాలకి మధ్యలో కొన్నింటి విషయాలు అన్నింటిలో రాదు, సాధారణ ధర్మాలు అన్నీ బాగానే ఉంటాయి, ఒక్కో చోట తేడాలు కనపడ్డాయి. అక్కడ చెయ్యొచ్చు అంటాడు, ఇక్కడ వద్దంటాడు, లేదా ఇక్కడ చెయ్యొచ్చు అంటాడు, అక్కడ వద్దంటాడు. అప్పుడు ఏది ఆచరించాలి? అప్పుడు ఏం చెప్పాడు? తా మూదల ప్రమాణం. మూదల అంటే ప్రమాణం అని అర్థం. ఏమిటి? ధర్మ అర్థ మోక్ష స్థితికి. ధర్మానికి, అర్థానికి, మోక్షానికి, కామానికి అనలేదు, ఈ మూడింటికి మోక్ష స్థితికి అద్భుతమైన ప్రమాణం భారతం. అందుకే భారతానికి పంచమ వేదం అని పేరు. ఇది నేను మీరు చెప్పడం కాదు, వ్యాసుల వారు చిట్ట చివరిగా చెప్పారు. నాయన, వేదంలో ఒకటి ఉంది, స్మృతిలో ఇంకొకటి ఉంది, పురాణంలో ఇంకోటి ఉంది, ఇంకో సంహితలో ఒకటి ఉన్నది, అప్పుడు ఇది చెయ్యొచ్చా చేయకూడదా అంటే అది చెయ్యొచ్చో చేయకూడదో తీర్పిచ్చేది కేవలం భారతమే. అందువల్ల భారతం చిట్ట చివరి ప్రమాణం. ఎక్కడైనా తేడాలు వస్తే అటువంటి భారతంలో ఏం చెప్పారు? ఆదిపరంలోనే క్రోధమ్మ తపమున్ జరచును, క్రోధమ్మ అణి మాదులైన గుణముల బాపును, క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్సుకి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు కోపం వల్ల నాశనం అయిపోతాయి. ఎంతెందుకు? మానవుడు ఎన్ని రకాల శక్తులు పొందినా అవన్నీ కేవలం కోపం వల్ల నాశనం అయిపోతాయి. అందుకే తపస్సుకి, తపస్సు చేసేవాడికి, జ్ఞానికి క్రోధికాన్ కోపం పొందడానికి మంచిది కచ్చన్నే తగున అన్నాడు. తపస్సు లేని వాడు ఎప్పుడూ క్రోధం పొందరాదు. పాప ఇంత దానం చేసి మంచి మనిషి, క్షణికోద్రేకంలో ఆ పుణ్యం పోగొట్టినట్టు, రోజు ఈ దానం చేసేవాటండి, కర్మగాల బయట ఎవడో వేద పండితుడిని వెంటనే తిట్టేసేవాట. ఈయన పాప వేద పండితుడే చెప్పారుగా, కొంచెం బలహీనత పెడతాడు భగవంతుడు, ఏదో ఒకటి పెట్టకపోతే మరి ఆ మనిషికి లోటు ఉండదనో, లేకపోతే వీడు రెచ్చిపోతాడనో, ప్రతి వ్యక్తికి ఏదో ఒక చిన్న లోపం పెడతాడు. ఆ లోపమే లేకపోతే సంపూర్ణత్వం ఈ లోకంలో కొంత ప్రమాదం కూడా అట. పూర్ణమైన పండితుడు, పూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు, పూర్ణమైన మంచితనం కలిగిన వాడు లోకంలో లేడు అని నీతి శాస్త్రం చెప్పింది. పూర్ణ సచ్చీలుడెవ్వడు పొడమిలేడు, పూర్ణ సద్దుశీలుడెవ్వడు పొడమిలేడు. పూర్తిగా సచ్చీలుడు ఉండడు, పూర్తిగా దుశ్శీలుడు ఉండడు, మరీ పాపాత్ముడు ఎవడు ఉండట, మరీ మంచివాడు ఉండడు. ఎవరిలోనైనా మంచితనం ఎక్కువ ఉంటే వాడిని మంచివాడు అంటాం, కొంచెం ఎక్కువసార్లు మంచి పనులు చేస్తూ ఉంటే వాడిని ఏమంటాం, ఓవరాల్గా వాడు మంచివాడు అని అంటాం. వాడిలో లోపాలను పట్టించుకోం. కొంచెం ఎక్కువ పాపాలు చేశాడు అనుకోండి, వాడు ఎన్ని మంచి పనులు చేసినా చిన్న దౌర్భాగ్యుడు అండి అంటాం. కాబట్టి ఏది ఎక్కువ ఉంటే అది వాడికి మొత్తం మీద ముద్ర పడుతుంది తప్ప సంపూర్ణత్వం మాత్రం ఎక్కడా ఉండదు. ఈ పుణ్యాత్ముడు ఇంతటి వేద పండితుడు సంతానం లేక వేదన పాలైపోయాడు. అందులో వాళ్ళు ఆవిడైతే రోజు బాధపడేది, ఎక్కడికైనా వెళ్ళగానే మీకు పిల్లలు ఉన్నారా అని అడిగేవాట. పాప ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పురాణం చెబుతూ ఉంటాడు, ఆయన పిల్లలు లేరు, లేక ఒక అమ్మాయిని పెంచుకుంటున్నాడు. ఆయన ఎక్కడికైనా వెళితే నీకు పిల్లలు ఎంతమంది అని అడిగేవాట. మొదట్లో చాలా బాధపడిపోయేవాడు ఇంటికి వచ్చి. ఆయనకి నాకు మధ్య మధ్యలో ఒకసారి స్నేహం ఉండేది కాబట్టి, ఏమండి ఏంటంటే నాకు పిల్లలు లేరని తెలుసు కదండి, అందుకే కదండి ఈ గడ్డం పెంచుకు తిరుగుతున్నాను నేను. అయినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఉన్నారా అని అడుగుతారు. ఏదో ఆడపిల్లలు తెచ్చి పెంచుకున్నారు కదా, అయినా
నువ్వు దెప్పుతారు అనేవాడే. దెప్పడం కోసం అడిగేవాడు కాదు. వీళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పుడు? ఎదురుకుండా కూర్చున్నవాడికి నా పిల్లలు నా వ్యవహారం ఎందుకు? అందుకని ఒక్కోసారి ఇంటికి వెళ్ళినప్పుడు అభిమానం కొద్దీ ఏమండి మీకు పిల్లలు ఉన్నారా లేక జల్లలు ఉన్నారా అని అడుగుతారు. పిల్లలు అంటే కన్నపిల్లలు, జల్లలు అంటే మనవలు అన్నమాట. అందుకని కొంచెం అవతల వాడి జుట్టుని బట్టి జుట్టు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యని వాడు ఉంటే నా పోటీ వాడు ఏమండి మీకు పిల్లలతో పాటు జల్లలు కూడా ఉన్నారా అంటారు. మహానుభావులు తెలివితేటలు ఉన్నటువంటి వాడు ఆ జుట్టుకి ఏవో మరమ్మతులు చేసుకుంటే ఆ జుట్టును బట్టి లేదా అసలు విగ్గులు పెట్టుకుంటే ఏం అది తెలియదు. పెళ్ళికొడుకు కూడా విగ్గెట్టుకున్నాడు ఈ మధ్యన. ఆ మధ్యన వైజాగ్లు ఏమైపోయింది, మంచి గిరదాలు చుట్టున్నటువంటి ఒక ఆయన పెళ్లి చూపులు పెట్టాడు. ఆయనకి 45 ఏళ్ళు దాటాయని తెలుసు అనుకోండి. అమ్మాయికి కూడా, ఆ అమ్మాయి కూడా కొంచెం 40 ఏళ్ళు దాటిన కన్యామణి. కాకపోతే ఆయన జుట్టు భలే ఉందిట. ఆ జుట్టు చూసి నేను పెళ్లి చేసుకుంటానండి అంది. అతనేమో మన తమ్ముడికి బాగా స్నేహితుడు, అందుకని మా తమ్ముడిని కూడాను రత్నాకర్ ఆయన పేరు, రత్నాకర్ గారు పక్కన ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను ఇవాట. ఇదేంటారు ఈ స్నేహం ఏమిటో అనుకుంది ఆ పెళ్లి కొడుకు. సరే మంగళ స్నానాలు, రత్నాకర్ గారు వస్తేనే మంగళ స్నానం అన్నాడు. ఈ ఇద్దరు లోపలికి వెళ్ళారు, గంట కూర్చున్నారు. ఇదేమిటో ప్రజలకు తెలియదు. సరే ఇంతకీ ఆ జీలకర్ర బెల్లం పెట్టించేది చేస్తాం బాగా జీలకర్ర బెల్లం నూరి నూరి మెత్తగా ముద్ద చేశాడు. ఈ ముద్దను అమ్మాయి చేతికి ఇచ్చి రెత్తి మీద పెట్టమంటే డక్కి నన్ను నొక్కింది గట్టిగా. ఆ తర్వాత ఆయన కూడా ఈవిడికి నెత్తికి నొక్కాడు. నొక్కిన తర్వాత ఇక కాసేపు నాకు చెయ్యి తీయమన్నాడు. చెయ్యి తీయని జీలకర్ర బెల్లంతో పాటు మొత్తం లేచి వచ్చేసింది. ఆ పైన నొందగా మైదానం మైదానం అని చెప్పేది మొత్తం చుట్టూ కూడా వచ్చేసింది. ఈవిడ నిర్ఘాంతపోయింది. ఆయన నెత్తిన చూడగానే అలా ఉండిపోయింది. ఇంకా నా మెడలో తాడి కట్టద్దంటుంది జీలకర్ర బెల్లం అయ్యాక. అప్పుడు మా తమ్ముడు అండి, ఏమమ్మా ఏం చేస్తాం ఇప్పుడు మా అన్నయ్య గారు ఉన్నారు, ఎంత జుట్టు ఉండేది పూర్వం, ఇప్పుడు ఈ వయస్సు వచ్చాక మా వదిలి గారు చూడు ఎంత ప్రతివరత, జుట్టు ఊడిపోయింది కదా వదులుతోందా. అసలు పెళ్లికి ముందు జుట్టు ఉండి తర్వాత ఊడితే ఏం చేస్తావు, జుట్టు ఊడిపోయిన వాళ్ళంతా కాపురానికి పరిగిరారా వాడు భర్తలు కదా అని నచ్చ చెప్పి మొత్తం మీద పెళ్లి పూర్తి చేశాడు అనుకోండి వేరే విషయం. కాబట్టి ఏమిటి ఏం జరుగుతుంది లేదు కానీ మొత్తం మీద సహజంగా లోకంలో అందరూ కూడా ఇంటికి రాగానే ఏమండి మీకు పిల్లలు ఉన్నారా జల్లలు ఉన్నారా అని అడుగుతారు. అలాగే పాపం ఈయన్ని ఈవిడిని ఎక్కడ ఎవరు కనపడినా అందులో ముఖ్యంగా పేరెంటాలకి వెళ్ళినప్పుడు ఏమమ్మా నీకు అంతమంది పిల్లలు అనేవారట. దాంతో వీడికి దుఃఖం వచ్చేది. అందులో కొంతమంది ఏం చేసేవారు, పిల్లలు లేని వాడి ఇంటి అన్నం తినకూడదట అంటాం. అది చాలా తప్పు, అది నిజానికి అలా అనకూడదు. దెప్పేవారు ఈ దెప్పడంతో వాడి ఇంటికి వచ్చి ఏమండి ఇంక నేను పేరెంటానికి వెళ్ళనండి, పిల్లలు లేరు లేరు అని అంతా నన్ను దెప్పుతున్నారు, కాకులే పొడుస్తున్నారు. ఈ వంశత్వం కంటే మరణం మంచిది. పైగా అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ. వేదం కూడా పుత్రుడు లేని వాడికి గతి లేదు అంటోంది, స్వర్గం లేదంటోంది. మనకు ఒక కొడుకు కావాలండి అంటే అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక రోజున జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళాడు. జమదగ్ని చాలా గొప్ప తపోనిష్టాగరిష్ఠుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి అపుత్రులకి గతి ఉండదంటారు, స్వర్గం లేదంటారు, నాకు పిల్లలు లేక యాత్ర కొడుతున్నాను, నాకేమైనా సంతానం కలిగే యోగం ఉందా అని అడిగాడు. అప్పుడు ఆయన పర్వకారావి ఎవడు చెప్పాడురా నీకు అపుత్రస్య గతి నాస్తి అన్నది ఏమిటో పూర్తిగా తెలియకుండా పిచ్చ పిచ్చగా అర్థం చెబుతావే, నువ్వు పండితుడివే కదా వేదం చదువుకున్నావు కదా అంతో ఎంతో భాష వచ్చు కదా. పుత్తుని ఒక నరకం ఉన్నది, ఆ నరకం నుంచి రక్షిస్తాడు కనుక పుత్తు త్రాయతే పుత్ర నా చేరడం వల్ల ఏమైంది పుత్తు నామ పున్నామ అయిందనమాట. అది అనునాశిక సంధి. పున్నామ్నో నరకాత్తు త్రాయతే ఇది పుత్ర. నిజానికి పుత్ర అనే శబ్దం రెండు శబ్దాల కలయిక, పుత్తు త్రహ పుత్ర. ఇంతకీ పుత్తు అంటే ఏమిటి, అదొక నరకం. పుత్తుని పేరు కలిగిన ఒక నరకం ఉన్నది పైన, ఆ నరకం నుంచి రక్షిస్తాడు గనక ఆ నరకానికి వెళ్లకుండా తండ్రిని కాపాడుతాడు గనక పిల్లవాడికి ఎవరి పేరు పుత్ర. ఇంతకీ పుత్ర అనే శబ్దానికి మూల కారకుడైన వ్యక్తి ఏ నరకం నుంచి రక్షిస్తాడు, పున్నామ నరకం. పున్నామ నరకం ఎందుకు వస్తుంది నీకు అంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాళ్ళు, గురుద్రోహం చేసిన వాళ్ళు, జ్ఞానద్రోహం చేసిన వాళ్ళు, ఇతరుల సొమ్ముని వాళ్ళకి చెప్పకుండా అపహరించి పట్టుకుపోయేవాళ్ళు, ఇలా కొన్ని పాపాలు చేస్తే పుత్తని పేరు కలిగిన నరకం వస్తుంది. నువ్వు ఇతరుల సొమ్ము అపహరించలేదు, తల్లిదండ్రులు పూజించావు, ఇంకెందుకు నీకు బెంగ? కొడుకులు లేకపోతే మోక్షం రాదని భ్రమపడకు. స్వర్గము ఎప్పుడు రాదు అంటే కొన్ని పాపములు చేస్తే అప్పుడు మాత్రమే స్వర్గం రాదు. ఆ పాపాల నుంచి విముక్తి కలగజేసి పిండ ప్రదానం ద్వారా స్వర్గానికి కొడుకు పంపుతాడు కనుక పుత్రుడు అన్నారు. నువ్వు పాపాలు చేయకు, నిజంగా కొడుకులు ఉన్నంత మాత్రం చేతనే మోక్షం వస్తుందంటే ఎంతమందికి వస్తుంది? వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు,
తండ్రి ఏమో ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో అయోధ్యలోనో ఉన్నాడు. ఆయన చచ్చిపోయే సమయానికి వీడికి పాస్పోర్ట్ లేదు, వేసా లేదు అనుకోండి, ఏమెడతాడు? ఒకవేళ అన్నీ ఉన్నా టికెట్ దొరకపోవచ్చు, ఈ లోపు ఆయన అక్కడ బకెట్ తన్నాడు అనుకోండి, ఈ టికెట్ కోసం బకెట్ అవుతుందా? ఆయన వెళ్ళిపోతే ఎన్ని రోజులు తగల కట్టకుండా అవుతారు? అందుకే ఇక్కడ నుంచి చాలామంది ఏం చేస్తున్నారో తెలిసిన, తగల పెట్టేయండి పర్వాలేదు, డబ్బు కావాలంటే పంపుతా ఉంటారు వైర్ ద్వారా, జూమ్ ద్వారా పైగా. వాడు చేమని వెళ్ళిపోయాడు, ఈ జూమ్ ఏం చేస్తున్న తర్వాత. కాబట్టి కొడుకున్నంత మాత్రము చేత సమయమునకు వచ్చి తల్లిదండ్రులకి కొరివి పెట్టి వాళ్ళకి అన్ని కర్మలు చేస్తాడు అనుకోవడం భ్రమ. అందులో కొన్ని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు తండ్రి కోసం 11 రోజులు ఉండడం లేదు, వాళ్ళకి ఏ కంట కర్మకాండ చేయటంలా, తద్దినానికే ఏదో స్వయం పాకం ఇచ్చి వదిలించేసుకుంటారు కదండి ఎక్కడికక్కడ. కొడుకులు పుట్టకపోతే మోక్షం రాదనేది భ్రమ సుమానడే. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి చాలా అద్భుతంగా చెప్పాడు. అందుకే కొడుకుల్ పుట్టడటం చునేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేసు నకనేకుల్ వారిచే ఏ గతుల్ వడసం, పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్ష పదం బపుత్ర కొనకు శ్రీకాళహస్తీశ్వర. కొడుకులు లేరు లేరు అని కొంతమంది ఏడుస్తారు, అసలు లేకపోతే లేరని ఏడుపు. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు అయితే అంత లేడీస్ అంటారు, వీళ్ళు లేడీస్ అయినా సరే, నేను లేడీస్ అయితే ఏమైందిట, కొడుకులు ఏమన్నా పెద్ద దిగొచ్చారా? కొడుకులు పుట్టారని ఏడుస్తారు అవివేకులు జీవితం మీద భ్రాంతితో. ధృతరాష్ట్రుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? కానీ ఒక్కడ బతికాడా? పిండం పెట్టడానికి ఎవరున్నారు? వాళ్ళ వల్ల ఏం గతులు పొందాడు ఆయన? పుత్రులు లేని సుకుడు ఉన్నాడు, ఆయన అందరికంటే గొప్ప మోక్షం పొందాడు, అవధూత అయ్యాడు. కాబట్టి మోక్ష పదం అపుత్రకుడికి చెడదు, పుత్రులతో సంబంధం లేదు. ఎవరికి వాడు మోక్షం పొందొచ్చు? మీరు ఈ 7 రోజులు శ్రద్ధగా వినండి, లేట్ లేకుండా అందరికంటే ముందు వచ్చి ఆఖరి వెళ్ళండి. 7 రోజులు సప్తాహ దీక్షతో దేవీ భాగవతం ఉన్నవాడు గ్యారంటీగా మోక్షం పొందాడు. కనీసం మోక్షం పొందకపోయినా స్వర్గానికి వెళ్ళాలంటే యూట్యూబ్ లేని పూర్తి 7 రోజులు వినండి, కనీసం స్వర్గం వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి వినొచ్చు నా దగ్గర. ఆ జన్మలో మళ్ళీ పూర్తిగా వినగలిగండి, గ్యారంటీగా వస్తుంది. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సత్కార్యములు చేస్తే ఎటువంటి పాపాత్ముడికైనా మోక్షం వస్తుంది. మీలాంటి మహాత్ములకి, జ్ఞానులకి, దాతలకి, గొప్పవాడికి ఎదుగురాదు. దేనిలో అయినా శ్రద్ధే కావలసింది. మోక్ష పదం ఎవడికి వాడు తన ఎంత తాను శ్రద్ధతో పొందవచ్చు. నీవు కొడుకుల కోసం ఆలోచించవచ్చు, బెండ పెట్టుకోవద్దని చెప్పాడు జమ దగ్గర. కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్వడమిన ఆయువు బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజం పని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు, పుత్రులు శత్రులుగాక మిత్రులే. కొడుకులు లేకపోతే లేరు అని కొంతకాలం ఏడుస్తావు. తీరా పిల్లలు పుట్టాక వాళ్ళకి ఆయువు ఎలా ఉంటుంది, వాడు బలంగా ఉంటాడా లేడా, వాడికి రోగాలు వస్తాయా రావా, ఆయాసం వాడికి వచ్చిన తర్వాత అస్తవాడు అల్లరి చేస్తున్నాడో అని అదొక ఏడుపు. ఆయువు బలం బుద్ధి ఇవన్నీ ఎలా ఉంటాయని పిల్లలు పుట్టినప్పటి నుంచి వాడు పెరిగేదాకా తల్లిదండ్రులకు ఎప్పుడు వెంకట. తీరా ఇవన్నీ వచ్చాక విద్య ఎలా ఉంటుంది, ఆ విద్యలో కూడా వీడు సాఫ్ట్వేర్ మాత్రమే అవుతాడా లేదా, కంట్రీ అంటే అమెరికా అయ్యే కనుక అక్కడికి ఎడతాడా లేదా, నెలకు $20,000 కాకపోయినా కనీసం 15 అన్నా సంపాదిస్తాడా లేదా, అదో దాంట. మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది, విద్య వచ్చాక ఈ ఉద్యోగం వచ్చాక తగిన భార్య వస్తుందా లేదా, ఆ భార్య ఎలా ఉండాలి, అబ్బాయి గారికి అడుగులకు అడుగులు వస్తారు, దండం పెట్టాలి, ఆయన కొట్టినా తిట్టినా పడాలి, కిక్కులు పడకూడదు, అత్తమామ తిట్టినా సరే నోటి వెంబడి మాట రాకూడదు, అంటే మోగదాన్ని చేసుకోవాలి, అలా మాట్లాడకుండా ఉండాలి. ఆవిడ కూడా సంపాదించాలట, ఆవిడ వంట చేయాలట, భోజనం పెట్టాలట, ఆవిడ ఉద్యోగం చేయాలట, అన్నీ మెయింటైన్ చేయాలి. అలాంటి కోడలు రావాలి, ఆ కోడలు కనీసం 4 మేడలైనా తేవాలి. ఆ తర్వాత ఏమవుతుంది, వీళ్ళిద్దరు వచ్చేసారు, వచ్చిన తర్వాత తను నోలి భజం పది చెంత, తనని ప్రేమతో చూడటం లేదని అదోధంగా. వాడు ఉద్యోగం వాడు చూసుకుంటే ఎక్కడ చూస్తారు 24 గంటలు? ఏ కారణం చేతనైనా తల్లిదండ్రులు వాడు చూడకపోతే అక్కడి నుంచి మా పిల్లలు చూశారు, ఎంత కష్టపడి పెంచానండి, వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించానండి, అయినా వాడు నన్ను చూడటం లేదో అని అది కొంత బెంగ.
తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులు. ఇటువంటి తండ్రికి నిత్యం చింత కలగజేసే పుత్రులు శత్రువులు కాక మిత్రులు అవుతారా? వీళ్ళ వల్ల ఎందుకు ఉన్నవాళ్ళు ఎలాగో ఏడుస్తారు. ఇప్పుడు ఇదంతా ఉన్నవాడి కోసం కాదు, లేడు గనక ఆయనకి ధైర్యం చెప్పాడు ఆయన. అంతేగాని నేను ఇంటికి వెళ్ళాక మీరందరూ ఈ పద్యం చెప్పి పిల్లలు ఏడుపించమని కాదు. ఈ వయస్సు వచ్చాక ఆయన జమదగ్గిన ఎందుకని, పిల్లలు లేరో కొడుకులు లేరో అని ఏడుస్తున్నావు, వాళ్ళ వల్ల స్వర్గం లేదనుకుంటున్నావు, ఉన్నంత మాత్రం చేత ఏం సుఖపడుతున్నారా? ఏదో అదృష్టవంతులు సుఖపడతారనుకో. కాలిఫోర్నియా వాళ్ళకంటే కాళ్ళకి దండం పెట్టే కొడుకులు ఉండొచ్చు. అసలు కాలిఫోర్నియా అంటే అదే, కాలికి దండం పెట్టేటటువంటి కొడుకు పుడితే కాలిఫోర్నియా అంట. అందువల్ల అలా పెడుతున్నారేమో తెలియదు, మొత్తం కాలిపోయేవాళ్ళని కాదు. తండ్రి నాయన హాయిగా సంతానం గురించి ఆలోచించక హాయిగా మీరిద్దరూ నేను ఒక మంత్రం ఇస్తాను జపం చేసుకుని మోక్షం పొందండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, లేదండి మావిడి ఇంటికి వెళ్ళగాని చచ్చిపోతానంటుంది, 16 ఏళ్ళు అయింది పిల్లలు లేరు, ఎక్కడికి వెళ్ళినా అందరూ దెప్పుతున్నారు, నా కోసం కాకపోయినా కనీసం నా ధర్మపత్రి కోసమైనా సంతాన ప్రాప్తికి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పండి అని మళ్ళీ జమదగ్గిని కాళ్ళు కొట్టుకున్నాడు. అప్పుడు జమదగ్గిని దివ్య దృష్టితో ఆలోచించి, నాయన ఒక అద్భుతమైన యజ్ఞం ఉన్నది, ఆ యజ్ఞం చేసిన వాడికి సంతానం వస్తుంది, అదే పుత్రకామేష్టి యాగం. ఇష్టి అంటే యజ్ఞం, కామముతో కోరికతో యజ్ఞం చేస్తే కామ ఇష్టి కామేష్టి. ఏ కోరికతో? పుత్రులు కావాలనే కోరికతో చేస్తే పుత్రకామేష్టి. శత్రువులు మిత్రులు కావాలని చేసే ఒక యజ్ఞం తెలిసిన, ఎంత భయంకర శత్రువు అయినా సరే మనకి మిత్రుడు అయ్యేలా చేసే యజ్ఞానికి మిత్రకామేష్టి అని పేరు. మిత్రకామేష్టి యాగం మార్కండేయ పురాణంలో మహానుభావుడు ఉత్తమమును చేసినట్టుగా మీకు ఇద్దరులో చెప్పాను. మీకు ఎప్పుడైనా సరే మీకు ట్రంప్ వల్ల ఏం బెంగక్కర్లా, ట్రంప్ మాకు మిత్రుడు అవ్వాలని మిత్రకామేష్టి చేసుకోండి, ఇక్కడ గ్యారంటీగా వాడు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏమంటే మీకేం కావాలంటే చేస్తాం, మీకు స్టాంప్ పని గుద్దేస్తాడు చేతిలో, ఆ చేతిలో గుద్దితే మళ్ళీ పనికిరాదు అనుకుంటే పాస్పోర్ట్లో గుర్తించుకోండి, పర్మనెంట్గా మీకు అందరికీ అన్ని రకాల శుభాలు ఇస్తాడు. ఎంత దుర్మార్గుడైనా ఎటువంటి వాడైనా మనకు అనుకూలుడు అయ్యేలా చేసే యజ్ఞం మిత్రకామేష్టి. ఇలా రకరకాల ఇష్టులు ఉన్నాయి, అందులో నువ్వు పుత్రకామేష్టి చెయ్యి. ఆ యజ్ఞం చేయడానికి కావలసిన మహానుభావులైన వేద పండితులందరినీ పిలిపించు. దక్షిణ ఎలాగో నువ్వు ఇవ్వగలవు, నీ దగ్గర రోజుకు 1000 నాణాలు వచ్చేటటువంటి నిధి ఎలాగో ఉండనే ఉంది కనుక, అయోధ్యా నగర వాసులు కనుక సరయూ నదీ తీరంలో పుత్రకామేష్టి చెయ్యి. ఇది చేసావా, అప్పటికింకా రాముడు పుట్టలేదండి, త్రేతాయుగ ఆరంభకాలం అది, అందుకని నీవు అక్కడికి వెళ్ళి అద్భుతమైన యజ్ఞం చేసి తత్ఫలితం పొందుతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర ముక్కు మీద కోపం ఉంది, తెక్కెక్కువ నీకు. వేద పండితుడికి కోపం శోభించదు సుమా, దానివల్ల చాలా ప్రమాదం, క్రోధం అనేక అనర్థాలకి దారి తీస్తుంది. క్షణికోద్రేకం వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్న పౌరాణికుల గాథలన్నీ కూడా దృష్టిలో పెట్టుకో. పౌరాణికులు ఎన్నో గాథలు చెప్పారు కదా క్షణికోద్రేకంలో ఎందరో నాశనం అయ్యారని, ఆ గాథలు దృష్టిలో పెట్టుకో. శాంతచిత్తుడవై మహాప్రశాంతచిత్తుడవై యజ్ఞం చెయ్యి. యజ్ఞదీక్షాకాలములో నువ్వు కోపము తెచ్చుకుంటే నీకు అర్థం కంటే అనర్థం వస్తుంది, ప్రయోజనం కంటే ప్రమాదం వస్తుంది, అనగా మీరు చెప్పినట్టే చేస్తానండి, నేను కోపాన్ని విడనాడతానండి అన్నట్ట. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు, భార్యకి చెప్పాడు, ఆ తర్వాత యజ్ఞానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ముందు ఋత్విక్కులు వరించాలి కదా. వరసగా ఏం చేశాడు, దుర్వాస మహర్షిని, గోభిల మహర్షిని, విశ్వామిత్ర మహర్షిని, మహానుభావుడైన వశిష్ఠుడిని, ఈ జమదగ్గిరిని ఏం చేశాడంటే మొత్తానికి అందరికీ కూడా యజమాని చేత ఆధ్వర్యం చేయించేవాడికి ఆధ్వర్యుడని పేరు. ఆధ్వర్యం అనకూడదు, ఆధ్వర్యవము అనాలి, ఎందుకంటే ఆధ్వర్యుహు అనే శబ్దం కనుక అది వృద్ధి చెందితే ఆధ్వర్యవము. అధ్వర్యుడిగా ఏకంగా ఈ మహాత్ముడి జమదగ్గిరినే పెట్టుకున్నాడు. ఎటువంటి ఋషులు, గొప్ప గొప్ప ఋషుల్ని 1116 మంది మహర్షుల్ని ఆశ్రయించాడు, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాడు, వాళ్ళందరినీ పిలిపించాడు. అందులో విశ్వామిత్ర మహర్షి ఏమో యజుర్వేద పారాయణకి నియమింపబడ్డాడు. ప్రతిరోజు యజ్ఞంలో వేద పారాయణ చేయాలి, యజుర్వేదానికి విశ్వామిత్రుడిని పెట్టుకున్నాడు. పైల మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన, ఆయన్నేమో ఋగ్వేదానికి పెట్టుకున్నాడు. ఇంకా సామవేదానికి గోభిలుడు అనే ఒక ఋషిని పెట్టుకున్నాడు. గోభిల మహర్షికి చక్కని కంఠం, తీగలా సాగిపోయేది ఆయనకి. మహానుభావుడు ఆయన వేదం చదువుతుంటే సామవేదం, ఆ మాధుర్యానికి ఎండిపోయిన చెట్లు చివరించేటండి. సామవేదం అంటే అంత మధురమైనదండి, అది చదువుతూ ఉంటే అంటే సరిగ్గా చదివేవాడు చదివితే ఆ స్వరానికి ఎండిన చెట్లు చివరించేవిట. వేద పారాయణకి అంత శక్తి ఉన్నది. ఇంకా అధర్వణ వేదాన్ని సాక్షాత్తు
దుర్వాస మహర్షికి ఇచ్చాడు. ఈ విధంగా అందరికీ తలకొక వేదము ఇచ్చాడు. ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూట్ల యజ్ఞకాలంలో వీళ్ళు వచ్చి పారాయణ చేసేవారు. తక్కిన యజ్ఞం అంతా బాగా సాగేది. యజమానశాల, పత్నీశాల, ఆగ్నిధ్రశాల, సదస్యశాల, యజ్ఞం అంటే వాటిలో ఇన్ని శాలలు నిర్మాణం చేశారు. ఒక్కొక్క శాలలో కొన్ని వందల మంది కూర్చునేటట్టు ఉండేదిట. ఇంకా భోజనశాల చెప్పక్కర్లా. రోజు 1,000 నుంచి 10,000 మంది వరకు మహానుభావులైన పండితులే భోజనం చేశారు. ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదట, అంతమందికి భోజనం పెట్టాడు. 21 రోజులు పుత్రకామేష్ఠ్యాగం చేశాడు. అది ఎన్ని రోజులైనా చేయొచ్చు మన సామర్థ్యాన్ని బట్టి. ఈయనకి కొంచెం కర్మయోగాలు ఎక్కువ ఉన్నాయి కనుక 21 రోజులు చేశాడు ఆయన. రోజు వేదపారాయణ జరుగుతున్నప్పుడు యజమాని అక్కడే కూర్చోవాలి. మీరు చదువుకుంటూ ఉండండి, మా బదులు గోత్రనామాలతో చెయ్యండి, నేను పోతానంటే కుదరదు. అది గోత్రనామాలతో చేయించుకోవడానికి ఏమన్నా నవగ్రహం చెప్ప, యజ్ఞం అది. అందుకని ఈయన అక్కడే కూర్చునేవాడు ఆ వేదం జరుగుతున్నప్పుడు. ఈయన 4 వేదాలు చదువుకున్న పండితుడు, అవతల వాళ్ళు మహాపండితులు. అయినా ఒక్కొక్కటి చేత ఒక్కొక్క వేదం చదివించేవారు కదా. నిజంగా సామవేదం చదువుతున్నట్టండి గోభిలుడు. ఆ మాధుర్యానికి అందరూ పరవశించిపోయేవారట. ఈ మధ్యకాలంలో అలాంటి కంఠాలు మళ్ళీ ఎప్పుడు వింటామనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఇంతకీ హాయిగా సామవేదం సాగుతూ ఉండగా హఠాత్తుగా గోభిలుడికి ఆయాసం వచ్చింది. దాంతో ఒక చోట ఆగిపోయి స్వరభంగం చేశాడు, కొంచెం స్వరభంగం చేశాడు. ఇంకా చూడండి అప్పటిదాకా కూర్చున్నాడు, ఈయనకి తెక్కు వచ్చేసింది. రే రే మొక్క ఒరి మూర్ఖుడా, అవతల గోభిలుడు ఉన్నది. గోభిలుడు అంటే దుర్వాసుని కంటే కూడా ఎక్కువ పండితుడు అని పేరు. కోపం తక్కువే కానీ పాండిత్యంలో దుర్వాసుడు చాలా గొప్పవాడు. దుర్వాసుడు కూడా గోభిలుడికి దండం పెట్టేవాడు. అటువంటి గోభిల మహర్షిని, ఒరే మూర్ఖ, నేను పుత్ర కామేష్ఠి ఎందుకు చేస్తున్నాను? పుత్రులు కావాలని కోరికతో. ఇవి కోరికతో చేసే యజ్ఞాలు, కామముతో చేసేటటువంటి కామ్యకర్మలు. కామ్యకర్మల్లో స్వరభంగం చేస్తా ఉంటారు మూర్ఖుడా అన్నాడు. ఆయన చాలా ప్రశాంత చిత్తుడైనా ఆ సమయంలో ఆయనకి తెక్కొచ్చేసింది. మూర్ఖుడా, నన్ను మూర్ఖుడు అంటావా? ఎవరికైనా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అదుపులో ఉంటాయా? ఎంత గొప్ప వాడికైనా ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే స్వరభంగం అవడం సహజం. అది స్వరభంగం వస్తే దానికి ఇంత తిట్టాలా ఇంత కొట్టాలా? అసలు స్వరభంగం చేసినప్పుడు శిష్యుని ప్రేమతో చెప్పాలంట. మీకు ఎప్పుడు చూడండి మహానుభావులు తప్పు ఎలా చెబుతారో దానికి ఉదాహరణ మా నాన్నగారు. పుల్లింగం ఏదో స్త్రీలింగం ఏదో ఇలాంటి శబ్దాలు మార్చినప్పుడు ఇప్పుడు వాడంటే పండితులు అయ్యాం కానీ 8 ఏళ్ల వయసులో పాండిత్యేది? ఓసారి తెలియక నేనేం చేశాను, కన్యా శబ్దం ఆకారాంత స్త్రీలింగం, అది ద్వివచనంలో ఏమవుతుంది? కన్యా కన్యే అవుతుంది. కన్యా కన్యే కన్యాహ రమా రమే రమాహ కన్యౌ అని చదివేశారు. వెంటనే ఆయన ఏం చేశారు తెలిసిన, ఇమే కన్యే అన్నాడు చూడండి మావాడు అన్నాడు. తప్పు చెప్పేవల్ల ఇమే కన్యే ఇయం ఇమే అవుతుంది కదా యమాహ, అందులో ఇమే ఈ ఇద్దరు కన్యే అన్నాడు మావాడు. నేను నిజానికి అలా అనలా, కన్యవ్ అన్నాను. కన్యవ్ అనకూడదురా, కన్యే అనకుండా ఆయన స్వయంగా చెప్పేవారు అన్నమాట. ఏ శబ్దమైనా అంతే, ఇది పుల్లింగమో స్త్రీలింగమో చెప్పకుండా, ఆయన చెప్పకుండా ఉచ్చరించి చూపించేవారు. మాట వరస కూడా పిల్లలకి తప్పు అని ఆయన నోటప్పుడు వచ్చేది కదండి, చ తప్పు అనేవారు కదా. ఆయన తప్పుని ఎలా దిద్దాలో తెలుసుకోవాలన్నమాట మనకి. అయం మమ మిత్ర అన్నాను అనుకోండి నేను పొరపాటున, అయం మమ మిత్రం, మిత్రం నపోసకలింగం అని ఆయన చెప్పకుండా అయం మమ మిత్రం అనేవారు. అంటే ఓహో మిత్ర అని పుల్లింగం వాడకూడదు, మిత్రం అనాలి అని తెలిసేది. పొరపాటున ఎవడన్నా దారాపుత్రులు అన్నారంటే దారపుత్రులు మరి అన్నాడు వీడు అనేవారు. అంటే అప్పుడు దారపుత్ర అనాలి తప్ప దారాపుత్ర అనకూడదు. దార శబ్దం నిత్య పుల్లింగం కనుక సంస్కృతంలో అయితే దారాహ అని బహువచనం ఉంటుంది. సమాసం చేసినప్పుడు నిజదారసుతోదర పోషణార్థం వినాలి, దారాపుత్రులు అనకూడదు. అంటే పాటలు రాసిన వాళ్ళు అలా రాశారు, ఘంటసాలు పాడారు కాబట్టి కదా దాన్ని తప్పు పట్టుకోవడం లేదు. ఘంటసాలు పాడితే అది బండరాయి రాసిన చాలా గొప్పది, అటువంటి పుణ్యాత్ముడు ఉండడు. కానీ రాసినవాడు దారాపుత్ర ధన ధాన్యాధిక మమకార పూజాడ్యము కొన్నావా జీవాని ఆయన పాడుతూ ఉంటే మనకు అక్కడ శబ్దంలో దోషం కనపడదు. ఎందుకని ఆయన అటువంటి వాడు కనుక. కానీ విడిగా మనం శబ్ద చర్చ చేస్తే దారాపుత్ర అనాలి కానీ దారాపుత్ర అనకూడదు. ఇలా శబ్దములో ఎప్పుడైనా ఎవరైనా వేదికల మీద తప్పు చెబితే దానిని సున్నితముగా దిద్దాలి. అందులో పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడు ఇతరులలో తప్పు పట్టుకోకూడదండి, అవి అది కూడా మనకు తెలియని పాపం అట. ఇది జ్ఞానులైతే చేస్తారు. ఇతడు అజ్ఞానంలో పడిపోయి తాత్కాలికంగా కర్మయోగం వల్ల గోభిలుణ్ణి మూర్ఖాండం వల్ల అప్పుడు ఏమన్నాడు గోభిలుడు, ప్రతి వ్యక్తికి ఆయాసం వస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసములు అదుపులో ఉండవు. అప్పుడు స్వరభంగం అవుతుంది. స్వరభంగం చెయ్యకుండా ఈ సృష్టిలో ఎవడైనా పాట పాడగలడా? వాణి తప్ప, నారదుడు తప్ప. కాబట్టి నువ్వేం చేసావు? తొందరపడి నన్ను తిట్టావు, మూర్ఖ అన్నావు. ఇప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను. నీవు కొడుకు కావాలనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నావు. ఈ యజ్ఞ ప్రభావంతో నీకు ఖచ్చితంగా కొడుకు పుడతాడు నా ఆశీర్వచనం వల్ల. కానీ వాడు నన్ను మూర్ఖ అన్నావు కనుక మూర్ఖుడై పుడతాడు, సుంఠ పుడతాడు అని శపించి చేశాడు. క్షణకాలంలో ఉద్రేకంతో మూర్ఖ అంటే ఏమన్నాడు? మూర్ఖోభవతి సపుత్ర, నీకు పుట్టే ఆ పుత్రుడు మూర్ఖుడవుతాడు. ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు పాపం. దేవదత్తునికి అహంకారం తగ్గిపోయింది, కండకావరం తగ్గిపోయింది, బావిదారి పాండిత్య గర్వం తొలగిపోయింది. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. మహాత్మా గోభీర, మహానుభావులైన ఋషులు మీరు, మీరు కూడా క్షణికోద్రేకానికులైన అలాంటి వాడిని శపిస్తారా? నేనంటే అజ్ఞానిని, పాండిత్య మతం ఎక్కువ నాకు. ధనమదంబును వేద విద్యామదంబు, రెండు మతములు ఉండకూడదట. ఒకటి ధనమతం, రెండు వేద విద్యామతం. ఈ రెండు పట్టుకున్నాయి. కాశీఖండంలో శ్రీనాథుడు అద్భుతంగా రాశారు కదా ఈ పద్యం. ధనమదంబును వేద విద్యామదంబు, ఈ రెండు ఎక్కువైపోయి కాశీ వాళ్ళు ఎంత అహంకరించారా అన్నాడే. నిజం కూడా. ఇక్కడ వేద విద్య అంటే కేవలం వేదమని కాదు, ఏదైనా పాండిత్యం ఎక్కువైనా, బాగా చదువుకుంటే ఏ రంగంలో ఉన్నవాడైనా, నా అంత గొప్ప సాఫ్ట్వేర్ లేడనుకున్నా చాలా ప్రమాదమే, నా అంత బాగా డ్రైవింగ్ చేసేవాడు లేడనుకున్నా ప్రమాదమే, నా అంత బాగా అద్భుతంగా వంట చేసేవాడు లేడనుకున్నా ప్రమాదమే, నా అంత బాగా ఉసూరు వంటున్నా సరే మైసూరు భగం చేసేవాడు లేడనుకున్నా ప్రమాదమే, ఏ రంగంలో అయినా నన్ను మెచ్చిన వాడు లేడనుకున్నాడు వాడు పనైపోయినట్టే. అది ఇదని కాదు, డబ్బు ఎక్కువ ఉన్నా విద్య ఎక్కువ ఉన్నా వాడికి అహంకారం వస్తే చాలా ప్రమాదము. అందుకే చిట్ట చివరి ఏం చేయాలి? మనం సర్వం మన ఇష్టమైనటువంటి దేవతకి అర్పణ చేస్తే ఈ దోషాలు కొంతవరకు తొలగిపోతాయట. అనుక్షణం రోజు నేను పురాణం చెప్పే ముందు వెళ్లే ముందు నా నోటి నుంచి అవాకులు చెవాకులు రాకుండా చూడము. నేను అమ్మవారిని నిజంగా మొక్కుకుంటాను. అందులో ముఖ్యంగా విదేశాలకు వచ్చే ముందు ఏమంటారో తెలిసిన, పీఠంలో జగన్మాత నేను వెడుతున్న చోట నా వాక్కు వల్ల సాధ్యమైనంత వరకు ఎంత నేను ధర్మం చెప్పినా అవతల వాడి హృదయం గాయపడి వాడు శత్రువు కాకుండా చూడు. ఇంటికి వచ్చాక మళ్ళీ నీకు ప్రదక్షిణ 108 ప్రదక్షిణలు చేసుకుంటాను తల్లి. ఎక్కడ ఎవరికి నాకు బాధ కలిగినా పర్వాలేదు, కానీ వాళ్ళకి మాత్రం బాధ కలగకూడదు. అహంకారం మాట వరసకు కూడా రాకూడదు. ఈ పూర్వకాలంలో ఋషులు చెప్పిన మాట. అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళినా మన మనస్సులో ఇలా కోరుకోవాలట, మనం వెడుతున్న చోట ఎవరితో తగాదా పడకూడదు. ఎప్పుడు మంచి అనాలి, మంచే వినాలి. అదే ఉపనిషద్వాక్యం, ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ దేవాహ. ఓ దేవతలారా, కర్ణేభి చెవులతో భద్రం మంచినే శృణుయామ విందువుగాక, మా చెవులతో ఎప్పుడు మేము మంచినే వినాలి. ఇది వేదం. మళ్ళీ కర్ణేభి కర్ణై అనాలి కదా అని అనకండి. వేద సంస్కృతానికి మాత్రం భాష, ఈ భాష పనికిరాదు, పాణినీయ వ్యాకరణం పనికిరాదు, దాని వ్యాకరణం వేరు. నిజానికి కర్ణశబ్దం పుల్లింగం కనుక కర్ణై అనాలి. కానీ వేదంలో మాత్రం కర్ణేభి అని ఉంటాయి, కొన్ని అలాంటి విచిత్ర ప్రయోగాలు ఉంటాయి. వాటికి చర్చ చేస్తే వేదమును దూషించిన పాపం వస్తుంది వాడి. అందుకని ఇవన్నీ చెబుతున్నమాట. మా చెవులతో మంచే వినాలి, మా కళ్ళతో ఎప్పుడు మంచే చూడాలి, మా నోటితో ఎప్పుడు మంచే అనాలి. దాన్ని రివర్స్ చేసి ఏం చేశాడు గాంధీ గారు? రివర్స్ చేశాడు ఆయన. అది కూడా దోషమే. మంచి చూడాలి, మంచి అనాలి, మంచి వినాలి అనకుండా చెవుడు చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు అనొద్దు అని మర్చారు. అనద్దు ఎందుకు మనకి? మనకి ముందు నెగిటివ్ ఎందుకు? మంచి అందాం, మంచి చూద్దాం, మంచి విందాం అనుకుని వేదములు ఉపనిషద్వాక్యం రూపంలో మనకు గొప్ప సందేశాన్ని ఇచ్చాయి. ఈయన ఆ విషయాన్ని ఇక్కడ చెప్పి కాళ్ళు గట్టిగా పట్టుకుని, నేనంటే అజ్ఞానంలో పడ్డాను, క్షణికోద్రేకంలో పడ్డాను, నిన్ను మూర్ఖ అనడం ఎంత తప్పో నాకు తెలుసు, అందులో మా కోసం జపం చేస్తున్న మహాత్ములు వీరు. ఇప్పుడు ఋతుక్కులు మన దగ్గర మన కోసం జపం చేస్తున్న వాళ్ళు తిట్టుకోవడమా? వాళ్ళు మన మేలుని కోరుకుంటారు. వాళ్ళు మనకి జపం చేసే శక్తి ఉండొచ్చు, మనకి వేద విద్య ఉండొచ్చు, ఉన్నా ఆ కాసేపు వాళ్లే ఋతుక్కులు, వాళ్లే బ్రహ్మలు. వాళ్ళు ఏం చెబితేది? వాళ్ళలో తప్పులు పట్టుకోరాదు, వాళ్ళని ఆ స్థానంలో ఉన్నప్పుడు తిట్టకూడదు. వాళ్ళ జోలికి వెడితే, వేద పండితుల జోలికి, అర్చకుల జోలికి వెడితే, పురోహితుల జోలికి వెడితే, వాడు ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళ చేత పని చేయించుకుని తిరితే మాత్రం పాపం వస్తుంది. నీకు ఇష్టం లేదు మానే, దూరంగా వాడితే చేయించుకోకంతే, చేయించుకుని తిట్టుకోవడం ఎందుకు? అది మహాపాపం. ఆ పాపాన్ని నేను గ్రహించాను, కానీ ఇప్పుడు వెనక్కి తీసుకోలేను. నేను అన్నమాటని మూర్ఖ అనడం చాలా తప్పే. దానికి నువ్వు
నాకు ఎంత శిక్ష వేస్తే ఎలాగ, మూర్ఖుడైన కొడుకు పుట్టాలన్నావు, అటువంటి కొడుకుతో నేను పడలేదు. అసలు పిల్లలు లేకపోతే పడలేదట. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం వేరు. చెట్ట కొడుకు పుట్టడం కంటే, అల్లరి చేసి నీచుడని అందరి చేత అనిపించుకునే పనికి వాళ్ళు వాడు పుట్టడం కంటే, చదువు లేని సొంట పెంట పుట్టడం కంటే తంటా మరొకట్లేదు. అందులో మా ఇంటా అంటారు లేదు అలాంటి పెంటాడు పుట్టడం. నువ్వేం చేస్తావు ఈ శాపాన్ని వెనక్కి తిప్పుకో అనగా ఆయన ఆలోచించి, శాపం ఇవ్వగలం కానీ తొందరగా దాన్ని వెనక్కి తీసుకోలేము. అపకారం చేయడం తేలిక, ఉపకారం చేయడం కష్టం. శాపం క్షణికోద్రేకంలో నేను ఇచ్చాను, నువ్వేదో ఉద్రేకపడి తిడితే. సరే ఓ పని చేస్తాను, శాపాన్ని తొలగించలేను కానీ దానికి మార్పు ఒకటి చేస్తాను. నీకు ఒక కొడుకు పుడతాడు, వాడికి అమ్మవారి అనుగ్రహం వల్ల అయిం అనే ఒక బీజం లభిస్తుంది. ఇది నేను నీకు ఇస్తున్న వరం. ఆ అయింకార బీజం వల్ల నీ కుమారుడు 16 ఏట నుంచి పండితుడవుతాడు. 16 ఏళ్ళు వచ్చేదాక వాడంత మూర్ఖుడు లేడని పెంచుకుంటాడు. వాడికి చదువు రాదు, నోరు తిరగదు, కానీ 16 ఏళ్ళు దాటగానే వాడికి హఠాత్తుగా 16 ఏడు నిండగానే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. వాడికి ఒకనొక శుభముహూర్తంలో అమ్మవారి బీజాక్షరం ఉపదేశం అవుతుంది. అమ్మ బీజం రావడంతో వాడు మహాత్ముడు అవుతాడు. నేను అమ్మవారి ఉపాసకుని, అందుకే నేను ఏం చేశాను, ఈ వరాన్ని నీకు ఇచ్చాను, శాపాన్ని కాస్త వరంగా మార్చాను. 16 ఏళ్ళు వచ్చేదాకా వాడితో తంటాలు పడు. ఆఫ్టర్ 16 ఇయర్స్, స్వీట్ 16 అంటారు కదా, అందుకే అప్పుడు నీ కుమారుడు కాస్త పండితుడు అవుతాడు. వాడికి అమ్మ యొక్క మంత్రం హఠాత్తుగా ఎవరో ఒకరి ద్వారా ఉపదేశంగా వస్తుంది. ఉపదేశం లేకుండా చేయకూడదు కనుక వాడికి ఉపదేశం మాత్రం వస్తుంది. ఎవరిస్తారో చెప్పలేము, అమ్మే ఇస్తుంది. ఇది నేను ఇస్తున్న వరం అన్నట్టు. సరే 16 ఏళ్లకైనా కొడుకు బాగుపడతాడు కదా, కొంచెం తృప్తే పొందాడు. అయి పురాణాలు చాలా గొప్పవి, తృప్తి చాలా గొప్పది. అన్నిటికంటే ఎంత కష్టంలో ఉన్నా ఎప్పుడూ ఒకప్పుడు బాగుపడతాం అనుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పాలి. కాళికా పురాణంలో ఒక అద్భుతమైన గాథ ఉన్నది. ధ్రువుడు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుందామని తపస్సు చేయడానికి మధువనానికి వెళ్ళాడు. ధ్రువోపాఖ్యానం ఇంచుమించుగా మీరు ఇదివరకు భాగవతంలో విన్నారు కాబట్టి చెప్పక్కర్లా. సురుచి సునీతి అని ఇద్దరున్నారు. పూర్వం ఉత్తానపాదుడు అనే రాజుగారికి భార్యలు వాడు. అందులో ఒక ఆవిడ కొడుకు ధ్రువుడు, రెండో భార్య యొక్క కొడుకు ఉత్తముడు. సవతి తల్లి ఒకరోజున ధ్రువుణ్ణి, నాన్నగారి తొడ మీద కూర్చోవడానికి నీకు అర్హత లేదు, నువ్వు ఆ తొడ మీద కూర్చోవాలంటే నా కడుపులు పుట్టాలి, మీ అమ్మ సురుచి కడుపులు పుట్టావు పో అంది, దెప్పింది. దాంతో వీడికి బాధ కలిగింది. ఏమిటి ఈ బాధ, ఈ బాధ నుంచి విముక్తి ఎలా పొందుదాం అనుకుంటే ఆయన అదృష్టవశాత్తు నారదుడు దగ్గరాడు. నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఇచ్చిన ఆయన వెళ్ళి మధువనంలో తపస్సు చేయన్నాడు. మధువనం అంటే మధురైపుడు. ఆగ్రా దాటగానే ఢిల్లీ వెడుతున్నప్పుడు మనకి మధురు వస్తుంది, యమునా నదీ తీరం. అది దానికి అసలు పేరు మధువనం. చాలా గొప్ప దివ్యవనం అది. ఎంతో మంది మహానుభావులు అక్కడ తపస్సు చేశారు. ఆ మధువనంలో ధ్రువుడు తపస్సు చేశాడు. అంతపూర్వం కపిల మహర్షి తపస్సు చేశాడు, నారదుడు తపస్సు చేశాడు, హేమహేమిలంతా అక్కడ తపస్సు చేశారు. అటువంటి మధువనంలో ధ్రువుడు తపస్సు చేయడానికి నారదుడి ద్వారా మంత్రోపదేశం పొంది వెళుతున్నాడు. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. 8 యోజనముల వైశాల్యంతో ఉన్న పెద్ద మర్రి చెట్టుట. 8 యోజనాలంటే 8 ఎనిమిది 64 మైళ్ళు అనమాట. ఏకంగా అంత పెద్ద వటవృక్ష అంట. మనకి కదిరి దగ్గర అనంతపురం డిస్టిక్లో తిమ్మమ్మ మర్రి అని ఉంటుంటుంది, తెలుసు కదా మీకు. ఆ మర్రి చెట్టు వరల్డ్ రికార్డు పొందింది, అది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. ఈసారి చూడండి, ఒకే చెట్టు అలా ఓడలు దిగిపోయి అలా పెరిగిపోయింది. దాన్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు జీవితంలో చూడవలసిన మర్రి చెట్టు అది. ఆ మర్రి చెట్టు చూస్తే ఓహో, ఆనాడు ధ్రువుడి కథలో చెప్పబడిన 64 మైళ్ళు కలిగినటువంటి చెట్టు ఇదేనేమో అనిపిస్తుంది. అంత పెద్ద చెట్టు అలా దాన్ని నాశనం కాకుండా కాపాడుతుంది అన్నమాట. చాలా గొప్ప ఉన్నాయండి ఇండియాలో. కాకపోతే మన వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోవడం తెలియదు. పాపం దాని పేటెంట్ హక్కులు ఇవి తెలియదు. మరి మన గారెలు మనట్లు ఇక్కడికి లాగేస్తున్నారు. సూర్యకాంతం వేసినటువంటి డాలర్ బజ్జీలు అని వీళ్ళు లాగేస్తారు. వీళ్ళు దొంగపోయారు, వీళ్ళు నమ్మడానికి ఆ హక్కులను వీళ్ళు లాగేస్తారు కానీ అన్ని మనమే లేదని చెప్పాలంటే పాపం. కొద్ది రోజులు నా పురాణమే వాళ్ళు లాగేస్తుంది, వీటికి హక్కులు వాడి అంటాడు. ఎంత విచిత్రమైందో ఈ దేశం కొన్ని విషయాలలో. ఏదో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు అన్నం తింటారు కానీ లేదా అన్నం తింటారో వీళ్ళు పెంచాలి తప్ప. మొత్తం మీద ఎందుకు చెప్తానంటే, అంత విశాలమైన మర్రి చెట్టు ఒకటి ఉన్నది. ఆ చెట్టుకి చాలా శాఖోపశాఖలు అయిపోయి ఆకులు ఉన్నాయి. ఆకులు మధ్య మధ్యలో రాలుతున్నాయి, కొత్త ఆకులు పుడుతున్నాయి. ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఒక ఋషి.
ఆయనకి గడ్డం బారుగా పెరిగిపోయింది. ఇక్కడ మొదలు పెడితే ఆ గడ్డం ఆయన మిల్పిటాసులో ఉన్నటువంటి శాస్త్రి గారి ఇంటి దగ్గర ఎడిపోతుంది ఆ గడ్డం. దాని అలా చుట్టూ చుట్టుకున్నట్టు పాపం ఆ గడ్డం పెరిగిపోతే అంటే క్షవరం చేయించుకోవడానికి డబ్బులు లెక్కస్తున్నా ఋషులు అడవులో తపస్సు చేస్తున్నప్పుడు అంత గడ్డం పెరిగేదట. ఆయనకు ఎదురుకుండా ఒక యజ్ఞకొండం కూడా ఉంది. ఆయన ఎన్నాళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నాడో తెలియదు కానీ హోమధూళి హిమ నగోన్నతంబు అందులోంచి వేసిన హోమధూళి హిమాలయ పర్వతం అంత ఎత్తుంది టేకంగా. అంత యజ్ఞపు బూడిది వచ్చిందనమాట. యజ్ఞకొండంలో కట్టెలు వేసి నెయ్యి వేసి మళ్ళీ అందులోంచి వస్తున్న బూడిదని ఎప్పటికప్పుడు శిష్యులు పక్కకు తోస్తూ ఉంటే ఆ బూడిది పక్కన కొండలో ఉంది. ఈయనకేమో గడ్డం తెగ పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది. జుట్టు ఉండేదని అదృష్టం ఏమిటో తెలియదు కానీ అంత జుట్టు పెరుగుతుంది. అడవిలో స్నానం లేదు, బాణం లేదు, ఏమి ఎలా మెయింటైన్ చేశాడో, రక్షణ ఏం చేశాడో తెలియదు. దిక్కుమంది ఆయిల్స్ రాసుకోలేదు పాపం కేశవర్ధని. ఆయన అట్ల కట్టేసి వెళ్ళిపోయింది ఆ జుట్టు అంతా. ఆయన అలా తపస్సు చేసుకునే ఉన్నాడు. ఆయన ధ్రువుణ్ణి చూశాడు. ధ్రువుడు మధువనానికి వెళుతూ ఉంటే వెంటనే నాయన ఒక్కసారి లేరా అని పిలిచాడు. ధ్రువుడు వినయంగా ఋషికి నమస్కరించాడు. బాబు నాకు కొంత జ్యోతిష పరిచయం ఉంది. నా జాతకం నాకు తెలియదు, జ్యోతిష్కులకి వాళ్ళ జాతకం వాళ్ళకి తెలియదు అండి. అది వాడి కష్టాలు వాళ్ళు అవుతూ ఉంటారు. వాడికి మళ్ళీ ఇంకోటి చెప్పాలి, ఇది సృష్టిలో నాతో సహితంగా అమెరికాను గొడవది, నేను మళ్ళీ ఇంకొకటి ఆశ్రయించాడు. ఎవడొక్కే వాడి ఆపరేషన్ ఏం చేసుకుంటాడు? అలాగా వాడికి రేపొద్దున ఏదైనా కోర్టు కేసు వస్తే గొడవ వస్తే వాడి వాడు చూసుకోలేండి, పక్క వాడికి చేయాలి మళ్ళీ వాడికి. ఎంత గొప్పవాడికైనా జ్యోతిష్కులకు ఒక శాపం అట. నేను జ్యోతిష పండితుడిని, అందరి జాతకాలు చెప్పగలను, నీ ముఖం చూడగానే నాకు అర్థమైపోయింది. శీఘ్ర కాలంలో నీకు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు, నువ్వు విష్ణువుని తప్పక దర్శనం చేసుకోగలుగుతావు, నీ తపస్సు ఫలిస్తుంది. వైకుంఠనాథుని దర్శన భాగ్యానికి రోచుకునే ధన్యజీవివి నీవు అని నిన్ను చూడగానే అర్థమైంది. నేను ఈ విధంగా శతవర్షములుగా ఇక్కడ యజ్ఞం చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, నాకు హరిదర్శనం కాలేదు, నాకు ఎప్పటికి దర్శనం అవుతుందో తెలియదు. ఆశ చావదు, యజ్ఞం మానలేను, జపం మానలేను, అలాగని ఎప్పటికి మోక్షం కలుగుతుందో తెలియక లోపల లోపల పుడుతున్న బాధని విడిచిపెట్టలేకపోతున్నాను. నువ్వు నాకు ఒక చిన్న ఉపకారం చేసి పెట్టు, నీవు తపస్సు చేసినప్పుడు నీ తపస్సుకు మెచ్చుకొని శ్రీహరి దర్శనమిస్తాడు. ఆయన దర్శనం ఇవ్వగానే నా కోసం ఒక కోరిక కోరు, నా పేరు చెప్పి మర్రి చెట్టు కింద కూర్చున్నటువంటి ఋషి కనుక నాకు శాశ్వతంగా వట ఋషి అని పేరు వచ్చేసింది. వట ఋషికి మోక్షం ఎప్పుడు వస్తుంది అని విష్ణువుని అడుగు. నువ్వు భక్తుడి, నువ్వు అడిగితే ఆయన కాదండు, నీ మీద ప్రేమతో అయినా నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో చెబుతాడు, ఆయన్ని అడిగి తెలుసుకో అనగానే ఆ మాత్రం అడుగుతానండి, ఆ మాత్రం సాయం చేయకుండా ఉంటానా? తప్పక, మహానుభావులైన మీరు నిరంతరం వాసుదేవ నామస్మరణతో యజ్ఞం చేసి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రజపం చేసి కూడా ఆయన్ని దర్శనం చేసుకోలేరంటే ఇక నా అలాంటి వాడు ఎలా దర్శనం చేసుకుంటాడో ఏమిటో. అయినా ఆయన కరుణ నా అదృష్టం అనుకుని మీకు మాత్రం నేను మాటిస్తున్నాను, విష్ణువు కనబడితే మీకు ఎప్పుడు మోక్షం వస్తుందో తెలుసుకుంటాను అని మాట ఇచ్చి మరీ వెళ్ళాడు. సరే, ధ్రువుడు మహానిష్టాగరిష్ఠుడు, నారదుడు ఆయన గురువు కదా, నారదుడు అంతటి గురువు గారి ద్వారా మంత్రోపదేశం పొందాడు. గురువుల యొక్క అనుగ్రహం వల్ల కూడా తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అందుకే గురో అన్యం న విద్యతే, గురువు కంటే నాకు మరొక దిక్కు లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. గరుడ పురాణంలో చెప్పారు, తొందరగా భగవద్ అనుగ్రహం కావాలంటే ముందు నీకు గురుభక్తి కావాలి. నువ్వు ఎంతైనా గురువుని త్రిమూర్తుల కంటే అతీతుడైన పరబ్రహ్మగా భావించి సేవిస్తేనే తొందరగా మోక్షం పొందుతావు. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయోనిశతం గత్వా చండాలత్వం అవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చిన గురువు గురువి మనకి గురువుగా ఓం అనిపించాడు. ఆయన్ని మనం గురువుగా భావించి ఒకప్పుడు ఆ మంత్రం తీసుకున్నాం, ఇంకా ఆయన గౌరవించవలసిందే. ఒక్క అక్షరం ఇచ్చిన గురువుని గురువుగా భక్తితో సేవించి పూజించి సంభావించి తరించవలసిందే. ఒకవేళ ఆ గురువుని ఎవడైనా తిరస్కరిస్తే అటువంటి వాడు 100 జన్మలు కుక్క జన్మెత్తుతట. సహ స్వయోని శతంగత్వ, స్వ అంటే కుక్క, స్వయోని శతం 100 కుక్క జన్మలు ఎత్తుతాడు. మళ్ళీ ఆ కుక్క జన్మలు కూడా అమెరికాలో బొచ్చు కుక్క అసమో అదేదో కొత్తైనా పర్వాలేదు. వీధి కుక్కలు ఉంటాయో రోగిష్టి కుక్కలు, వర్క్ కావాలి, హోమ్లెస్ అని బోట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళలాగా ఉండే పాపం కుక్కలు అనమాట, అటువంటి కుక్కలు ఏ పడతారట. అమెరికా కుక్క కొంత నయ్యం,
ఎందుకంటే అది ఫ్రంట్ సీట్లో అలా కూర్చుంటే దర్జాగా, పక్కన యజమాని గారు మధ్య మధ్యలో మూతికి ముద్దులు పెడుతూ ఉంటే ఆ ముద్దులతోటి లేదా కుక్కలు పెంచుకునేవాడు, అదేంటో గర్వ దిగి దిక్కుమంది మొగుడికి కూడా పెడతారు పెట్టరో తెలియదు వాయిదా ముద్దుల వాడు వండి వండుతుంది ఒక్కోసారి అలా కుక్కలు తెగ పెంచేస్తారు. అసలు ఇంటికి వచ్చిన వాడికి అన్న పెట్టరు. ఏమైనా అంటే పాత ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టినది కొంతమంది అందరూ మీలాంటి జ్ఞానులు ఎక్కడ ఉంటారు. మొత్తం మీద ఎందుకు చెబుతున్నానంటే కుక్కలలో కూడా కొంచెం మంచి కోటీశ్వరులు కుక్కలు అయి పుడితే దరిద్ర గ్రామంలో కొంత వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా వీధి కుక్క అయి పుడితే బొచ్చు కుక్క కాకుండా పుచ్చు కుక్క తచ్చు కుక్క అయితే ఎంత ఎంత అందులో మున్సిపాలిటీ కూడా చావబడి చంపేస్తూ ఉంటారు. అలాంటి కుక్క జన్మలు 100 జన్మలు ఎత్తుతారట. ఆ తర్వాత చండాలత్వం అవాప్రయాత్, చండాలత్వం పొందుతారు. మళ్ళీ గురువులు ఒకళ్ళు తిట్టాక పశ్చాత్తాపంతో కాళ్ళు పట్టుకున్నారు అనుకోండి, అప్పుడేం జరుగుతుంది అనమాట, మంచి తెల్ల కుక్క కుక్కల పోటీలో ఉండి మంచి కుక్కలుగా పడతారు పశ్చాత్తాపాన్ని బట్టి. కాకపోతే 100 జన్మలు కాకుండా ఒక 100 జన్మల్లోనే చక్కగా ఏసీ కారుల్లో సీట్లో విమానాల్లో ప్రయాణం చేసి కుక్కలుగా పడతారు. ఇంకొంచెం ఎక్కువ పశ్చాత్తాపంతో ఉంటే హాయిగా ఇంట్లో ఉండి జీడిపప్పులు అవి తింటూ వీళ్ళతో పాటు తిరుగుతూ 2-3 కుక్క జన్మలతో విముక్తి పొందుతారు. మొత్తం కుక్క జన్మ తప్పదు. ఆ కుక్క ఎటువంటి కుక్క అయినా పుచ్చుకొక్కో చచ్చుకొక్కో బొచ్చుకొక్కో మంచి కుక్కో ఏ కుక్క అయినా కుక్క జన్మ మాత్రం గురుద్రోహం చేసిన వాడికి తప్పదు. గురుం హుం కృత్య తుం కృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువు గారు ఎవడనా హుం నువ్వెంత అని ధిక్కరించిన, తుం కృత్య తక్కువ చేసి మాట్లాడిన మా గురుగారికి వచ్చాడు మనం. ఆయన ఏదో నా అదృష్టవశాత్తు ఆయన అదృష్టవశాత్తు నాకు గురువు అయ్యాడు. ఆ రోజుల్లో ఆయన దగ్గర నేర్చుకున్నాను కానీ ఇప్పుడు ఆయన నేను నేర్పగలనండి అనేవాళ్ళు ఉన్నారు. మా గురువుగారికి కొంచెమే వచ్చు, నేను తర్వాత చాలా గొప్ప వాడిని అయ్యాను, నా ముందు ఆయన ఎందుకు పలికిరాడు, ఒకప్పుడు ఏదో వాళ్ళు నేర్పాడంతే, ఇప్పుడు నేనే ఆయనకి పాండిత్యం నేర్పగలను. ఆయన అజ్ఞానంలో పడి గురువు గారిని తక్కువ చేసి మాట్లాడేటటువంటి నీచులు ఆయన తిక్కినా లేక తక్కువ చేసినా ఉల్లంఘ్యాజ్ఞాం గురువురపి, గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించిన ఆయన ఏదైనా చెబితే వచ్చి చేయవలసిందే అంతే. గురువుగారు రేపు పొద్దున ఇదిగో రాకరాక వచ్చింది మావిడ కాస్త బదారీ తీసుకెళ్ళండి అన్నాను అనుకోండి, రేపు మాకు కుదరదండి లీవు దొరకదండి అన్నారా అయిపోయేవాడు. అరణ్యే నిర్జలే దేశే మంచినీళ్లు పొట్టని నిర్జల అరణ్యంలో బ్రహ్మరక్షో భవిష్యత్తు, బ్రహ్మరాక్షసుడే పుడతాడట. ఈ కారణాల చేత ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతోటి గురువుని ధ్యానించి గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నిష్ఠతో జపిస్తే ఆ గురు ప్రభావం వల్ల భక్తి వల్ల భగవద్ అనుగ్రహం బాగా కలుగుతుంది. ధ్రువుడికి అంత నారద భక్తి ఉంది కాబట్టి నారదుడిని గురువుగా భావించి ఆయన్ని ధ్యానించి పరబ్రహ్మగా భావించి అప్పుడు జపం చేశాడు. కేవలం కొద్ది రోజులలోనే ఆయనకి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. విష్ణువు దర్శనం ఇవ్వగానే ఈయనకి ఆనందంతో నోట మాట రాలేదు, అలా ఉండిపోయాడట. నోట్లోంచి మాట రావటం లేదు, ఈ కుర్రాడు ధ్యానం చేయలేకపోతున్నాడని కనిపెట్టి ఆయన తన చేతిలో ఉన్న శంఖాన్ని నెత్తిమీద తాకించాడు. పాంచజన్యం అనే శంఖాన్ని తాకిస్తే ఆయనకు మాట వచ్చింది. చూడండి భాగవతంలో పాంచజన్యం మంచి కంఠాన్ని ఇస్తుంది. అందుకే ఎవరికైనా మాట తడబడుతున్నా ఇంకా ఫోన్లో ఎత్తారు కదా, ఫోన్లో మాట్లాడటం మొదలు పెడితే నేనండి పద్మాకర్ గారితో మాట్లాడదామని ఈ అనుకరిస్తే నాకు కూడా వస్తామని భయం బయదారి విక్రీ కాదు కానీ అది ఇన్ని ఊల ఇన్ని ఆల మాట్లాడేది 2 ముక్కల మూలుగు 35 గంట మొక్క 1 గంటలు అనకడ ఒక ఆయన అవధానం చేసే రోజులు అంతే అని 35 గంట సేపు రాగం తీసి చచ్చి తిరిగి రొట్లతో మొక్క వచ్చేది పైచం. ఏమిటి దాని అవధానం అంటారు అది. కాబట్టి ఏమిటంటే అలాగ ఊని తడువుకునేటటువంటి వాళ్ళు పాంచజన్యం అనే శంఖాన్ని రాత్రి పడుకోబోయే ముందు పదే పదే ధ్యానం చేస్తే కంఠం బాగుంటుంది, తడువులట్లు పోతాయి. ఇది భాగవతం చెబుతున్న మాట. పాంచజన్యాన్ని పదే పదే ధ్యానం చేసి తలుచుకుని ఆ శంఖాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని పడుకుంటే కొంతకాలానికి మంచి కంఠం ఇస్తాడు భగవంతుడు. ఆ శంఖాన్ని ఇప్పుడు ధ్రువుడు ఎత్తికి దగ్గరించగానే ధ్రువుడు అద్భుతంగా ప్రార్థన చేశాడు మహాత్ముడైనటువంటి పరమాత్ముడైన వాసుదేవుడిని. అప్పుడు ఆయన ఏం కావాలో కోరుకో అంటే నా సంగతి తర్వాత చూద్దామండి, నేను వస్తున్న దారిలో పాపం రిటైర్ అయిపోయిన ఒక ఆయన ఉన్నాడు, బాగా గడ్డాలు మేసాలు తరిగిపోయి 100 సంవత్సరాలుగా వటవృక్షం కింద కూర్చుని ఏకధాటిగా జపం చేస్తున్నట్ట, అయినా ఆయనకు నువ్వు దర్శనం ఇవ్వలేదట. ఆయనకి ఎప్పుడు మోక్షం కలుగుతుందో నా బదులు నువ్వు కనుక్కో అని నన్ను పంపాడు. ఆయనకి ఏ జన్మలో శాశ్వత కైవల్యం ఇస్తావు, శాశ్వత వైకుంఠం ఇస్తావో చెప్పు. ఏ జన్మలో మోక్షం వస్తుందో అంటే ధ్రువ
అతన్ని వదిలేసి నీ సంగతి చూసుకో అన్నాడు విష్ణువు. అలాంటి అలసమైన మాట ఇచ్చాను, ఆ మాట తప్పితే నువ్వు మాత్రం నా మీద ఆగ్రహించవా? అసత్యం ఆడకూడదు కదా, అందుకే అడుగుతున్నాను, నిజం చెప్పు అంటే అతనికి మోక్షం ఎప్పట్లో రాదు, కొంచెం కష్టమే అన్నాడు ఆయన. పోనీ ఆ కష్టమే ఉంటే చెప్పు స్వామి అన్నాడు ఆయన. అయితే చెబుతున్నా విను, ఇది వింటే వాడు గుండెకి తెచ్చిపోతాడేమో కూడా చూసుకో. ఆయన ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మొత్తం మర్రి చెట్టు ఆకులన్నీ శీతకాలంలో రాలిపోతాయి శిశిర ఋతువులో, ఆ రాలిన ఆకులను లెక్క పెట్టమను. ఆ తర్వాత మళ్ళీ వసంత ఋతువులో ఆకులు పుడతాయి, ఆ పుట్టిన చిగుళ్ళు ఎన్నో లెక్క పెట్టమను. ఆ ఆకులు ఈ రాలిన ఆకులు మొత్తం ఎన్నో అన్ని జన్మల తర్వాత ఆయనకి మోక్షం, అప్పటికి మోక్షం, అప్పటిదాకా మోక్షం లేదు. అది మర్రి చెట్టు, పెద్ద చెట్టు, దానికి ఎన్ని లక్షల ఆకులు ఉన్నాయో తెలియదు. ఓ లక్ష ఆకులు పోయి ఉన్నాయి, ఓ లక్ష ఆకులు పుడతాయి అనుకుంటే 2 లక్షల జన్మలకు కానీ మోక్షం రాదు, అన్ని జన్మలు ఎత్తవలసింది. అనగానే ఇప్పుడు ధ్రువుడు ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. పాపం విష్ణువు కనపడిన ఉత్సాహం పోయింది పాపం. ఎందుకని, నాకీయన వరం ఇస్తాడు ఎలాగో, నన్ను నమ్ముకుని నేను ఏ మంచి వార్త తెస్తాను అని ఎదురు చూస్తున్నా, మునికి ఏం చెప్పను నేను అని కొంచెం మనసులో బాధపడి స్వామిని ఏదో ప్రార్థించాడు. ఆయన ఎలాగో నీకు ధ్రువ మండలం ఇస్తానని వరం ఇచ్చాడు, అవన్నీ పక్కన పెడితే ఆయన వరాలు పుచ్చుకుని వస్తూ వస్తూ దారిలో ఆ ఋషికి నమస్కరించాడు. ఋషీశ్వరుడు ముఖం వెలిగిపోతుంది ధ్రువుడు చూడగానే, ఏం వార్త తెచ్చావు, హెచ్ఎం వేసా ఇచ్చేసినట్టేనా అన్నట్లుగా మన వాళ్ళు ఆనందంతో ఎదురు చూస్తారే. అలాగా ఏం వార్త తెచ్చావని ఆయన అంటే, చెప్పడానికి నోరు రావట్లేదండి అన్నట్టు. పర్వాలేదు లేని ఆయన, హీ 100 ఏళ్ళుగా చపాలు చేసి చేసి గుండెకాయ బండబారిపోయింది, పర్వాలేదు నువ్వేం చెప్పినా తట్టుకుంటాను అన్నట్టు. మీరేమనుకోవద్దు, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. ఈ ఆకులు రాలినవి, వచ్చిన ఆకులు లెక్క పెడితే ఎన్ని జన్మలో అన్ని జన్మలకు కానీ మీకు మోక్షం రాదుట అనగానే, ఆ మాట అనగానే చచ్చిపోతాడేమో అని పట్టుకుపోయట్లేదు. ఎందుకంటే అసలు దానికి అంతం లేదు కదా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు మోక్షం. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, వెంటనే అహా నా భాగ్యము, ఓహో నా భాగ్యము అని ఎగిరి గంతులు వేయడం మొదలెట్టాడు. భక్తిలహరి డాన్స్ అని అయ్యాం పెట్టిస్కో డాన్సర్ డాన్స్ చేస్తాడు, అలా డాన్స్ చేశాడు. ఈ ఈయనకి మతిపోయింది, ఈయన పిచ్చెక్కిపోయిందేమో ఈ వార్త అనగానే, ఇంకెప్పట్లో మోక్షం రాదనే ఉద్దేశంతో పిచ్చెక్కి నృత్యం చేస్తున్నాడేమో అనుకుని, స్వామి మీకు బుద్ధి బుద్ధిలోనే ఉందా లేక ఏదైనా మారిందా అంటే, లేదు ఆయన, శ్రీ మహావిష్ణువు మాట ఎప్పుడు అసత్యం కాదు, ఆయన జగన్ నియంత గనక. నేను ఎందుకు ఆనందంతో ఎదురుగంతులు ఇస్తున్నాడో తెలుసా, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరికైనా మోక్షం వస్తుందో లేదో తెలియదు, వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు అలా జన్మలు ఎత్తుతూనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళి కూడా కిందకు వస్తారు, కానీ నాకు కనీసం 2 లక్షల జన్మల తర్వాత అయినా మోక్షం వస్తుంది విష్ణువు మాట వల్ల, ఇంతకంటే అదృష్టం ఏమిటి అన్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తులండి జ్ఞానం కలిగిన వాళ్ళు. విష్ణువు మాట ప్రకారం కనీసం ఈ ఆకులు ఆకులు లెక్క పెడితే ఎన్నో అన్ని జన్మల తర్వాత గ్యారంటీ శాశ్వత కైవల్యం వస్తుంది అన్నాడు ఆయన. నాకు శాశ్వత కైవల్యం ఖాయం, ఇన్ని జన్మలు కూడా ఆయన్ని తలుచుకుంటాను, ఈ రాబోయే జన్మలు కూడా చచ్చే ముందు వాసుదేవాన్ని తలుచుకుంటాను, మళ్ళీ నాకు వాసుదేవ భక్తి జన్మ వస్తుంది. ఎక్కడో మోక్షానికి వెళ్లే కంటే భూలోకంలో పుట్టి వాసుదేవ 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 అని భజన చేసుకుంటూ పుట్టడం ఎంత అదృష్టం. కుక్కగా ఉన్నా, నక్కగా ఉన్నా, చీమగా ఉన్నా, దోమగా ఉన్నా, భామగా ఉన్నా, గొల్లభామగా ఉన్నా, ఎలా ఉన్నా నిరంతరం హరినామస్మరణ చేసే మహాభాగ్యంతో పుడతాను, అన్ని జన్మల తర్వాత అయినా శాశ్వత కైవల్యం చేరతాను, ఇది నా అదృష్టం అన్నాడు ఆయన. ఎంత తృప్తండి అది. జ్ఞానులు ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఏదో అయిపోతున్నాను, నాకు తృప్తి లేదు, నాకు ఇంకా జీతం రావడంలా, ఇంకోటి రావటం లేదని ఏడవరు. అజ్ఞానులు ఏడుస్తారు, జ్ఞానులు ఎప్పటికైనా నాకు సుఖమే కలుగుతుంది అనుకుంటారు. అందుకే దానికి జ్ఞానము అని పేరు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిక విద్యతే, భగవద్గీతలో ఏనాడో చెప్పాడు కృష్ణుడు. అందుకే జ్ఞానముతో సమానమైన పవిత్ర వస్తువు ఇక మరొకటి లేదు, అదే అన్నిటిలోకి గొప్పది. జ్ఞానులు ఎప్పుడూ దుఃఖం చెందరు, ఏ కష్టంలో అయినా సుఖం ఎదుగుతారట. కనీసం వచ్చే సంవత్సరం అయినా పెళ్ళి అవుతుంది, ఒకళ్ళకి పెళ్ళి అవ్వలేదు, ఈ ఏడాది అవ్వదండి అని ఏడవకుండా నెక్స్ట్ ఇయర్ అవుతుందన్నారుగా, పోలే వచ్చే సంవత్సరం బాగుంది అనుకోవాలి, అంతేగాని వెంటనే అవదా అండి, వెంటనే నాకు వ్యస రాదా అండి, వెంటనే నాకు అన్నం రాదా అండి అని ఏడవకండి. కనీసం కొంతకాలానికి వస్తుందని సంతోషించండి. తిరగేసి కొలిస్తే ఆ 2 గింజలైనా మిగులుతాయి అనుకోండి, ఇలా మరగేసి కొలిస్తే సాలడ్ బియ్యం వస్తాయి అనుకుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గిన్నెతోటి జీడిపప్పు ఇదేదో బాదం పప్పు పెట్టారు, ఇప్పుడు తిరగేసి ఇచ్చినప్పుడు ఈ పైరు కనీసం 4 అయినా నిలబడ్డాయని ఆనందించండి, ఇలా తిప్పిస్తే బాగుండండి అని అనుకోకండి. ఏదో ఒక మొత్తం మీద తిప్పినా గొప్పినా మనకి ఎంతో కొంత వస్తుందని సంతోషించాలట. అది ఈ గొప్ప కథ చెప్పే మాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, దేవదత్తుడు
నీకు సొంటయ్యైన కొడుకు పుట్టుతాడు, పుట్టినప్పటికీ 16 ఏళ్ళు వచ్చాక వాడికి అమ్మ అనుగ్రహం లభిస్తుంది, అమ్మవారి బీజము వాడికి తనయంత తాను ఉపదేశం అవుతుంది, దానితో వాడు పండితుడవుతాడు అనగానే సంతోషమే కలిగింది. కనీసం 16 ఏళ్ళకైనా పండితుడు అవుతాడు కదా, శాశ్వతంగా మూర్ఖుడు కాడు కదా. 16 ఏళ్ళంతా కళ్ళు మూసి తెరిచిలో పెళ్ళిపోతాయి. అప్పటికి ఆయనకే 56 ఏళ్ళు వచ్చేట, వాళ్ళ ఆవిడకేమో 52 ఏళ్ళు. అందుకని ఇప్పుడు నా వయస్సు ఎంత గడిచిపోయింది కదా అనుకున్నాడు ఆయన. ఎంత వేగంగా వెళ్ళిపోతుంది కాలం. సప్తాహం మొదలెట్టే అప్పుడే 3వ రోజుట. ఇలాంటి సప్తాహాలు ఎన్ని చేసాం? 2011, 2013, 2014, 2015, 2016, అప్పుడే 17, మళ్ళీ 18కి ఎప్పటి నుంచి రెడీ. కాబట్టి కాలం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. మన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టారు, పెరిగారు, వయస్సులు పెరుగుతున్నాయి, పోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు, పాతవాళ్ళు పోతూనే ఉంటారు. ఈ సృష్టి యొక్క రహస్యం కాలోహి దురతిక్రమ, 16 ఏళ్ళు వచ్చేదాక ఫలితం తనతోడు బాగుపడతాడు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని బట్టి మీలో ఎవరైనా, మీ పిల్లలు సొంటలైనా, ఇంట్లో రోజు తంటా తెచ్చిపెడుతున్నా, తల్లిదండ్రులు కొడుతున్నా, వాడు అల్లరి చేస్తున్నా, పోన్లే ఆ సత్యవ్రత ఉపాఖ్యానం గుర్తుకు తెచ్చుకుందాం అనుకోండి, దేవదత్తుడిని గుర్తుకు తెచ్చుకోండి అంతే. ఆయన 16 ఏళ్ళు పడలేదా, మనం పడదాం అనుకోవాలి. ఎప్పుడు ఆత్మబలంతో ఉండాలి, దుఃఖం మాత్రం పొందకూడదు. కానీ వీళ్ళ ఆవిడ మాత్రం, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, నేను ముందే చెప్పాను, దీక్ష తీసుకునే ముందే చెప్పాను, మీరు వినరండి అంది పాపం. ఆవిడ ముందు నుంచి చెబుతుందండి, పక్కన పొడిచింది, నాకు మీకు తెక్క ఎక్కువ, మీరు మాట భార్యలకు తెలిసినట్టుగా భర్త వాళ్ళు ఇంకా ఎవరికి తెలియదు. అందుకే భార్య పక్కనుంటే ఈయన అసలు రంపు బయటపడుతుందని శాస్త్రం అవుతుంది. అందుకే ఏరుకొని తెచ్చుకుంటూ ఉంటాను నేను కూడా అనుకోవడానికి. అందుకని ఆవిడ, నేను చెప్పానండి, ఎంతంత డబ్బు ఖర్చు పెట్టారు, అందరికీ అద్భుతంగా దక్షిణ ఇచ్చారు, భోజనాలు పెట్టారు, సంతర్పణలు చేశారు, ఎంత సేవ చేశారు, ప్రపంచం అంతా మిమ్మల్ని మహాత్ములను పొగుడుతుంది, కానీ ఆ కాస్త కోపంతో ఎన్ని కంటాలు తెచ్చుకుంటున్నారు, ఎంత యజ్ఞం చేసి చివరికి శాపానికి గురయ్యాం, నా మాట అంటారు అని కొంచెం ఎవరు చూడనప్పుడు బొగ్గల మీద పొడిచింది. కొంతమంది ఏమో పొడుస్తారు, ఎప్పుడు అందరూ చూస్తూ ఉండగా, కొంతమంది అలా కాకుండా నేను నిజంగా చూశాను. ఇందులో రమ్మని కసిపోతు లేదు. ఒక చోట ఉపన్యాసం జరుగుతున్న చోట ఒక ఇంట్లో పెడితే ఇడిగిట్టుంది ఆవిడ, నాకు అల్లెదు నా భర్తని. ఆయన ఏం మాట్లాడలా, అయ్యి అంత మంచివాడు, ఇలాంటి వాడు ఎవడన్నా అల్లుడుగా పెరిగితే ఆ మామూలు ఎంత అదృష్టం ఉందో, భార్య ఎన్ని తిట్టినా కుట్టినా కిక్రం అనుకుండా పడుండేవాళ్ళు అనే చూస్తుంది. ఒక్కో చోట కిక్మాల మొగుళ్ళు తిడతారు. ఈ ఏమిటో అవన్నీ సృష్టి రహస్యం అనుకోండి. ఆవిడ పరమ ప్రతివ్రత కనుక అందరూ ఎదురుకుండా బుక్క మీద పడవకుండా రహస్యంగా పొడిచి, చూసారా ఇలాంటి తంటా తెచ్చారంటే ఏం చేయనే, ఇవన్నీ కర్మయోగాలు, నువ్వు ధైర్యంగా ఉండు, ఎంత గొప్పవాడైనా కర్మఫలం అనుభవించక తప్పదు. నేను ఎన్ని దానాలు చేసినా, ఎంతమందికి సేవలు చేసినా, ఎందరికి అన్నదానం చేసినా, ఈ క్షణికోద్రేకం భగవంతుడు నాకు పెట్టాడు. ఏ పురాకృత కర్మం అన్నాడు ఆయన, పురాకృత శుభాధిక్యం దాని ఎటువంటిదో. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎంత గొప్పవాడైనా మంచి లేక చెడ్డ ఈ రెండు పనులు చేసిన వాడు దానికి తగిన ఫలితం అనుభవిస్తాడు. మంచి చేశాడు మంచి అనుభవిస్తాడు, చెడ్డ చేశాడు ఆ శుభ ఫలితం అనుభవించవలసింది. దాని పేరే కృతం, చెయ్యబడినది. చెయ్యబడిన దానిని ఇంక వెనక్కి తీసుకోలేము. అయ్యింది ఏదో అయింది, ఇప్పుడు నువ్వు కూడా పొడిచి నన్ను అశాంతి పాలు చేయకు. నేను కనీసం 16 ఏళ్ల తర్వాత అయినా పిల్లాడు బాగుపడతాడని సంతోషిస్తూ అంటే, నువ్వు రోజుకు వచ్చాను మీ వల్ల ఇలా అయ్యాడు అన్నావు అనుకో, రేపటి నేను బతకలేను. అందుకని తెప్పకు బాబు అన్నట్ట. సరే పాప ఆవిడ ధైర్యం తెచ్చుకుంది. అంటే ఆవిడ కూడా భర్తను ఏదో దెప్పుదామని కదా, బాధ కదటండి, అద్భుతంగా యజ్ఞం చేసి అంత ఖర్చు పెట్టి చివరికి శాపం ఆ పొందడం మరి. అందుకని పాపం ఆవిడ కూడా అలాంది. అంతేగాని భర్త మీద ప్రేమ లేక కాదు, కోపం ఎక్కువయ్యి కాదు. అయినా భార్యాభర్తలున్నాక ఆ మాత్రం బొగ్గపోట్లు పొడుచుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మీకు నేను చెప్పాలా ఎంతో అనుకున్న వాళ్ళు. కాబట్టి అందువల్ల కూడా ఆయన ఏం పట్టించుకోలేదు. కొంతకాలం గడిచింది. ఈ యజ్ఞ ఫలితం వల్ల ఆ మహాత్ముడు దేవదత్తుల యొక్క భార్య గర్భవతి అయ్యింది. మరి పిల్లలు పుట్టాలంటే కనీసం 9 నెలలు ఆగాలి కదా, 9 నెలలు కాదు కానీ రేపు 7 ఇంటి దాకా ఆగండి, రేపు ఇక్కడ మనం సిజేరియన్ చేద్దాం, మళ్ళీ 4వ రోజు కలుసుకునేదాకా. చాలా అద్భుతమైన కథ, ముఖ్యంగా పిల్లల చేత కూడా ఈ కథ వినేలా చేయండి. రేపటి రోజున ఈ వృత్తాంతానికి చాలా ఒక ప్రత్యేకత ఉన్నది కనుక పిల్లలు కూడా తీసుకురండి. రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన వార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.